శ్రీ గురుభ్యో నమః. గురుగారి పాదాభివందనాలు చేస్తూ ఈ ఫాల్గుణ మాస అష్టమి గురువారం సాయంత్రమైన ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గురుకులంలో ఎంతో మంది పెద్దలు విఘ్నులు ఉన్నారు. వారందరూ ఉండగా నేను ఈ సాయంత్రం మోడరేట్ చేయడం నా భాగ్యంగా భావిస్తూ మన కృష్ణయ్య కథను తెర వెనుక కథ చెప్పుకుందాం.
జయ 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 భాగవతం, ఇది శ్రీమద్ భాగవతం. జయ 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 భాగవతం, ఇది శ్రీమద్ భాగవతం. సామవేద మురళి వచనామృతం. గురుభ్యో నమః. విద్యార్థుల విద్యాకృతం అధురామృతం. జయ 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 భాగవతం, ఇది శ్రీమద్ భాగవతం. సామవేద మురళి పచనామృతం. గురుభ్యో నమః. విద్యార్థుల విద్యాకృతం అధురామృతం. కృష్ణ గోవింద గోపాల, కృష్ణ గోవింద గోపాల. దేవకీ వసుదేవుల పుణ్యఫలమా, యశోదానందనుల ప్రియసుత. కృష్ణ గోవింద గోపాల, కృష్ణ గోవింద గోపాల. గోపికా హృదయ చోదరాధికా మనోహర, కృష్ణ గోవింద గోపాల. షణ్ముఖ విరచిత కృష్ణ రసమా, షణ్ముఖ విరచిత కృష్ణ రసమా. నారదాది మునులచే సేవిత సంస్థిత విష్ణు కథ, నారదాది మునులచే సేవిత సంస్థిత విష్ణు కథ. గోవర్ధన గిరిధారి బృందావన విహారి, దరి చేరిన జీవులకు ముక్తి ప్రదాత. దరి చేరిన జీవులకు ముక్తి ప్రదాత. శ్రీకృష్ణ కృష్ణ గోవింద గోపాల. జయవంశీ కృష్ణ, జయవంశీ కృష్ణ. నీ రూపం మధురం, నీ నామం మధురం.
నాంది. అక్టోబర్ మాసంలో గురువుగారు మనకి భాగవతం సిలబస్ గా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒక మహత్తరమైన గ్రంథం ఒక క్లాస్ ప్రాజెక్ట్ గా అందరం తీసుకొస్తే అనే భావంతో ఒక గ్రూప్ లో సందేశం పెట్టిన వెంటనే ఒక 13 మంది గోపికలు తయారయ్యారు. వెంటనే మేము ఇస్తాము, మేము మా కన్నయ్య మాటలు మన గురువు ద్వారా పలికిన జాగ్రత్తగా పదిలంగా పవిత్రంగా పట్టుకుని అందరితో పంచుకుంటామని ఒక ప్రామిస్ చేసి వారందరూ తను తీసుకొచ్చిన ఈ రకమైన ఆస్పెక్ట్స్ ఈ జూన్ 29వ తారీఖు గురువు గారు దానికి నామకరణం చేసి ఆవిష్కరిస్తున్నారు. అది బృందావన స్టేట్, అది న్యూజెర్సీలో. ఈ నా యొక్క ఈ మోడరేషన్ కి నేను వస్తున్నందుకు కారణం కూడా అందరినీ పేరు పేరున మా అందరి తరపున ఆహ్వానం పలకాలి, మీరందరూ రావాలి. ఈ ఈ పుస్తకంలో ఉంటున్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని అందరికి మొట్టమొదటిసారిగా మీ అందరితో పాలు పంచుకోవడానికని ఇన్నాళ్ళు అది ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది రహస్యంగా ఉంచాము. ఎంతవరకు బాగా వస్తుందో బాగా రాలేదో అనేది తెలియకుండా అది, కానీ అందరూ వాళ్ళు ప్రేమగా చేసిన ఆ పని ఎంత ఉంది. 6 నెలల క్రితం తాగిన ఉన్న పని అంతా మీతో పాలు పంచుకోవడానికి ఇక్కడికి తీసుకురావడం జరుగుతోంది. ఈ అంశం పేరు భాగవతమే మన శ్వాస. ఇప్పుడే కర్మ సన్యాస యోగం గురించి మాట్లాడిన పవను యాక్చువల్లీ సంజీవిని మోస్తున్న పవన్ అని అనుకోవాలి. ఏ రకంగా అంటే యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టుగా యశోదమ్మ ఇంతమంది 13 మంది యశోదమ్మలు వచ్చారు, మేము మా కన్నయ్యని మేము మీకు ఇస్తామని. వారందరినీ ప్రీతిగా తీసుకొచ్చి వారందరూ ఇప్పుడు ఒక గోపికలుగా ఇవాళ సాయంత్రం వస్తుంటే పవను ఈ గోపికలతో పాటు ఒక గోప బాలుడిగా కూడా ఉన్నాడు. మీరందరూ వినే ఉంటారు, కృష్ణయ్యని చూస్తాను మీ వెంట నడిచి నేను మీకు తోడుంటాను అని అన్నాడు ఆ గోప బాలుకుడే. మరొక్కసారి చెప్తున్నాను, పవన్ హనుమంతుని వాళ్ళే తన నెత్తిని ఇది తనకు తెలియదు నేను చెప్తున్నానని, కానీ నా భావాలు ఇక్కడ పంచుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. తన నెత్తి మీద పెట్టుకుని సంజీవుని పర్వతాన్ని ఎంత పదిలంగా మోస్తున్నాడో అది నాకు ఒక్కదానికే తెలుసు. మనం అందరూ ఈ గ్రంథం నిజంగా ఒక ఔషధం అలే పనిచేస్తుందని గురువు గారు జూన్ 29 ఆ బృందావన్ స్టేట్ గార్డెన్ స్టేట్ లో ఆవిష్కరిస్తున్నారు. అందరూ దానికి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మరీ 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 పేరు పేరున పిలుస్తున్నాం. 6 నెలలు నిండాయి, 7వ నెలలోకి ఇవాళ అడుగు పెడుతున్నాం. ఇది 6వ మురళి, జూన్ 29 సరిగ్గా 93 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు మధురలో వారి జననం కృష్ణనామానికి లీలార్థం పరమార్థం భక్తుల్ని తనలో లాక్కునేవాడు. కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ శరణం మమ అంటూ పిమ్మట బాల్య లీలలు, తల్లి యశోదమ్మ దృష్టి తీసే ఘటన, ఫలప్రధాన లీలైన దామోదర లీల ద్వారా పరమాత్మని పట్టాలన్నా కట్టాలన్నా యశోదమ్మ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత బృందావన లీలకి అంటే మాధురి లీలలకు వినిస్తరించాం. బ్రహ్మస్థితిలో జ్ఞానం మరియు భక్తి సమన్వయం బోధిస్తుంది. కాళింది మర్దన దేనుకాసర వరద, శరత్ ఋతువులో బృందావనం ప్రవేశించిన శ్రీకృష్ణ వేణుగోపాల కృష్ణ తత్వం తెలుసుకుని కాత్యాయని వ్రతం చేశారు గోపికలు. చీర తీసి స్నానం చేయడం మూలంగా వారికి ప్రత్యాయ దోషం కలిగింది. కర్మలో లోపం వస్తే ప్రతివాయు దోషం వస్తుంది. తొందరపాట్లో వస్త్రరహితంగా నీటిలో దిగటం పాపం కనుక దోష పరిహారం క్రింద స్వామి వారికి దీక్షా వస్త్రాలు ఇచ్చి శరీరములను తన కృపతో అనుగ్రహించారు. గోపిక వస్త్రాపరణ లీలతో చాలా సున్నితంగా పరిశీలించి దానిలో అంతరార్థం తెలుసుకుని చంద్రామల్లాది గారి డిట్రాయిట్ నుంచి బృందావని విహారైన కృష్ణును చూడడానికి వారితో పాటు మన్ను కూడా అక్కడికి తీసుకువెళ్తారు చంద్రామల్లాది గారు.
శ్రీ గురుభ్యో నమః. సిడి 6.3 అండి, మొదటి ఫస్ట్ అవర్. సో మొదట గురుగారు విద్యగారు చెప్పినట్టు కింద సంఘటన గురించి మాట్లాడుతూ ప్రత్యయ దోషం గురించి మాట్లాడారు. కొద్దిగా క్రియాలోపం వలన ప్రత్యయ దోషం వస్తుందని చెప్పారు. అది రాకుండా గోపిక వస్త్రాపరణం చేశారు, కానీ ఇది గోపిక యోగినుల భక్తి యోగం అని కూడా అన్నారు. ఎందుకంటే వారు చేసింది నిష్కామ కర్మ, పరమాత్మను కామించడం కాదు అని. అది కాబట్టి కామం కాదు కాబట్టి అది దుష్కామ కర్మ అని చెప్పారు. అలాగే కృష్ణ పరమాత్మకి బాన్కే బిహారి అనే నామం వచ్చింది, ఎందుకంటే వనంలో విహరించేవాడు వన్కే బిహారీ కాబట్టి. తర్వాత శుకుడు చేసిన బృందావన ధ్యానం గురించి చెప్తూ కృష్ణుడు తన తోటి గోపాలులను పేర్లతో పిలిచి, చూడండి ఈ బృందావనంలోని చెట్లు ఎంతో దివ్యమైనవి, అవి పరుల ప్రయోజనం కొరకే ఉన్నాయి, గాలిని వర్షాన్ని ఎండని సహిస్తూ మనల్ని కాపాడుతాయి, అవి వ్రత పత్రములు ఫలములు నీడ వేళ్ళు బెరడు కట్టలు సుగంధం జిగురు భస్మము బొగ్గులు చిగుళ్ళు ఇచ్చి సర్వ జీవుల మనోరథాలను తీరుస్తాయి. అలాగే మానవులు కూడా తమ ప్రాణాలను సంపదను బుద్ధిని వాక్కును ప్రాణిహితం చేయమని కృష్ణ వచనం. ఇది కృష్ణుడు చెప్పిన వృక్షస్తుతి అనవచ్చు. ఎవడి వలన 10 మంది హాయిగా ఉంటారో వారి జీవితమే జీవితం అని చెప్పారు గురుగారు. ఈ ప్రతి సంఘటన కూడా ఒక తత్వం తీసుకొచ్చి దాని పరమార్థం ఏంటో చెప్తున్నారు గురుగారు. తర్వాత ఇలా చెట్ల మధ్యలోంచి నడుస్తూ కృష్ణుడు బలరాముడు వారి స్నేహితులు యమునా తీరానికి చేరుకున్నారు. ఇంతలో గోపాలురకు ఆకలి వేయసాగి ఈ వారిని ఈ దగ్గరలో ఉన్న ఋత్విజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని భోజనం అడగమని చెప్పాడు కృష్ణుడు. వారు అంగీరసం అనబడే హోమం చేస్తున్నారు. ఇదంతా కృష్ణ లీల, తన కోసం తప్పించి భక్తులను తరింపజేయడం కోసం పరమాత్మ వారి దగ్గరికి వెళ్తారు. సరే గోపాలు బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి, ఓ భూసురులారా, మీరు మేము కృష్ణుని ఆజ్ఞను పాటించే గోపాలురము, బలరామకృష్ణులు మేము చాలా ఆకలితో ఉన్నాం, ఏదైనా తినడానికి ఇమ్మని అడిగారు. కానీ ఈ బ్రాహ్మణులు వారిని పట్టించుకోలేదు. తమ పాండిత్యంతో పాటు కలిగిన అహంకారంతో వారు కృష్ణుడు పంపినా కూడా గోపాలను పట్టించుకోలేదు. అందుకే అహంకారం వదిలితే గాని అనుగ్రహం దొరకదు. వీరికి 4 రకాల దుర్లక్షణాలు ఉన్నాయని చెప్పారు గురుగారు. ఒకటి క్షుద్రాశ, అంటే యజ్ఞములను అల్పమైన ఆశతో చేయడం. 2వది పూరి కర్మణ, అంటే కర్మ తప్ప ఇంకా అసలు ఇట్లా పూజలు పునస్కారాలు కర్మ తప్ప బ్రహ్మం గురించి ఏంటి, అసలు బ్రహ్మం అంటే ఏంటి అని దాని గురించి ఆలోచించకపోవడం. తర్వాత బాలిసాహ, మూర్ఖత్వం వల్ల అంటే ఈశ్వర తత్వం తత్వ విముఖత. వృద్ధమానిన అంటే మేము పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అని వారికి వారే చెప్పుకోవడం. ఈ నాలుగు దుర్లక్షణాల వల్ల వాళ్ళు పట్టించుకోలేదు. కృష్ణుడు చెప్పిన గోపాలు చెప్పినా కూడా అలాగే ఒక యజ్ఞం చేస్తే దాంట్లో ఏమేమి ఉంటాయంటే దేశము కాలము ద్రవము మంత్రము తంత్రము ఋత్వికులు అగ్నులు దేవతలు యజమాని క్రతువు దాని యొక్క ధర్మం ఇవన్నీ కూడా ఎవరి రూపమో ఆ కృష్ణుడు అడిగినా కూడా వారు పట్టించుకోలేకపోరు యజ్ఞంలో మునిగిపోయి. సరే గోపాలు వెనక్కి వెళ్ళి ఈ వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్తే ఈసారి ఋషి పత్నులు అడగమని చెప్పాడు కృష్ణుడు. ఎందుకంటే వారు స్నిగ్ధలు అంటే ప్రేమ స్వభావం కలిగిన వాళ్ళని చెప్పారు. గోపాలు అడిగిన వెంటనే ఋషి పత్నులు ఎంతో ఆనందంతో కృష్ణుడి దగ్గరికి వచ్చి భోజనం తీసుకొని బయలుదేరారు. వాళ్ళని ఏ ఉపమానంతో వ్యాసుడు ఉపమానంతో చేశారంటే ప్రవాహం సముద్రంలో వెళ్తున్న ప్రవాహంలో చెప్పాడు. అంటే అంత ఆనందంగా వెళ్తున్నారు. నది ఎలా సముద్రంలో కలుస్తుందో కృష్ణుని కలవడానికి వాళ్ళు వెళ్ళారు. కానీ వారి పతులు సోదరులు బంధువులు పుత్రులు ఆగమని చెప్పిన వాళ్ళు వినకుండా కృష్ణుని చేరి అక్కడ కృష్ణుని చూసి వారు చేసిన ధ్యానం సఫలమైందని ఆనందించారు. ప్రాజ్ఞని పొందిన జీవుడు వలయాలు ఉపమానం వాడారు. మళ్ళీ సమస్త ప్రపంచమునే విస్మరించారు వాళ్ళు. దీన్నే జాగ్రత్త సమాధి అంటారు. అందుకే ఈ మన భాగవత భాష సమాధి భాష అని చెప్పారు గురుగారు. ఇక్కడ కృష్ణుని చూసిన స్తుతి చాలా బాగుంటుంది పోతన గారు రాసిన పద్యం. అలాగే వారిని చూసి కృష్ణుడు ఒక నవ్వు నవ్వి స్వాగతం ఓ మహాభాగ నేను మీకు ఏం చెయ్యాలి అని అడిగారు. నన్ను ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ రాసులీలో కూడా ఇదే కరెక్ట్ గా స్వాగతం ఓ మహాభాగ అనే వర్డ్ ని యూజ్ చేశారు కృష్ణుడు. వి సంథింగ్ డేర్ విత్ దట్ థింగ్ వెల్కమింగ్. అలాగే నన్ను చూసే కోరికతో మీరు ఎన్నో అడ్డంకులు దాటుకుని వచ్చారు. మీరు కుశలా బుద్ధి కలిగిన వాళ్ళు ఆత్మప్రియ వంటి భక్తులు. ప్రాణము బుద్ధి మనసు భార్య భర్త పిల్లలు ధనము మొదలైనవి ప్రియంగా అనిపించడానికి ఎవరి కారణమో వాడిని ప్రియంగా భావించేవారు మీరు. మీరు ధన్యులు అని కృష్ణుడు వాళ్ళకి హితబోధ చేసి తిరిగి వెళ్ళమని చెప్పారు. అయితే వాళ్ళకి అనుమానం వచ్చింది మళ్ళీ మా పతులు మమ్మల్ని స్వీకరిస్తారో లేదా. కానీ కృష్ణుడు తప్పకుండా స్వీకరిస్తారు. ఎందుకంటే ఈ బంధం కృష్ణ బంధం అనేది ఈ పురుషార్థాలకు సంబంధించి ఉండదు. కాబట్టి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే తిరిగి వచ్చిన విప్రులు యజ్ఞం వచ్చాక ఋషి పంతులు వచ్చాక విప్రులు యజ్ఞం ముగించి ఎక్కడ వెళ్ళారని అడిగారు. అయితే వారు చెప్పింది విని ఎంతో పశ్చాత్తాపంతో ఏడ్చారు. మా బతుకులు వ్యర్థం అయ్యాయి. ఎందుకంటే త్రివిక్ జన్మ విద్య వ్రతము శాస్త్ర జ్ఞానము వ్యర్థమైపోయాయి. అధోక్షురైన విష్ణువు పట్ల విముఖతం అయిపోయాం మేము. ఎందుకంటే ఏది నాదనుకుంటామో దాంతో తాదాత్యం చెంది అహంకారాన్ని మాయాశక్తి అంటాం. ఆ మాయ పరమాత్మది. అది యోగులను కూడా మోహింపు చేస్తోంది. మేము గురుస్థానంలో ఉన్నాము. అయినా మమ్మల్ని మించిన మాకున్న మోహం ఎవరికీ లేదు. మాకంటే మీరే గొప్పవాళ్ళు. మృత్యుపాసం గృహపాసం అవలీలుగా తెంచుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. మేము అహంకారాన్ని తెంచుకోలేకపోయాం. మీరు భక్తులు పట్టుకున్నారు. భక్తులు గొప్ప ధైర్యవంతులు. మాకున్న జ్ఞానం మీకు లేదు. మాకున్న శాస్త్ర జ్ఞానం మీకు లేదు. అయినా కూడా మీరు కృష్ణ పరమాత్మ మీద దృఢమైన భక్తి ఉంది. మా బ్రతుకులు స్వార్థం చేత వ్యామోహంలో పడి ప్రమత్తులమైపోయి అసలు స్వరూపం మరచి కాని దాన్ని నేను కొనం అనే మృత్యుభాషంలో పడి గోపాలు చెప్పిన మేము అహంకారంలో ఉండి కృష్ణుని వారి మాట వినకుండా పట్టించుకోలేదు. అలాగే యజ్ఞం కేవలం కర్మగా కాకుండా విష్ణు రూపంగా భావిస్తూ అర్పణ బుద్ధితో చేస్తుండాలి. మేము ఇలాంటి భార్యలు కలిగిన మేము ధన్యులము. కర్మ లంపటులమైన మమ్మని మీరు మీ భక్తితో మాకు కనువిప్పు కలిగించారు. మమ్మల్ని కృష్ణుడు క్షమించుగాక అని వారు పశ్చాత్తాపడ్డారు అని చెప్తూ గురుగారు ఈ కథని ముగించి వేరొక దానికి వేరొక కథ మొదలెట్టారు. కృష్ణార్పణమస్తు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్ర గారు. కృష్ణుడి కథ వినడం కోసం గోపికలు ఎలా ఉన్న వాళ్ళు వాళ్ళు అలాగే ఇల్లు వదిలేసి బయటికి పరిగెత్తారట. చంద్ర గారికి రీసెంట్ గా వారి నాన్నగారు పరమ పదించడంతో వారు కొన్నాళ్ళు మాట్లాడతారో లేదో అనుకుని, కానీ కృష్ణుడి కథ కోసం ఆయన కూడా అంత బాధలోనూ వచ్చి మన ముందరికి వచ్చి చెప్తున్నారు. చాలా చాలా మూవింగ్ చంద్ర గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఒక్కొక్క స్పీకర్ ని నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అహంకారాలు మూడు రకాలు, ఇంద్రియగత అహంకారం, కర్మగతమైన అహంకారం, బుద్ధిగతమైన అహంకారం. అన్ని అహంకారాలు పోతేనే భగవత్ పట్టాభిషేకం, అది ఇప్పుడు వచ్చే అంశంలో మనం వింటాం. ఈ అహంకారాలని మనం ఎలా అరికట్టాలో పలుమార్లు గురుగారు ఈ భాగవత ప్రవచనంలో చెప్పారు. దానిని రాధిక గారు మరియు హరిత గారు, హరిత గారు తర్వాత మాట్లాడబోతున్నారు, రాధికా కామేశ్వర గారు అరిజోనా నుంచి వ్యక్తిత్వ వికాసం క్రింద అవన్నీ తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ ఎన్ని ఎంతమంది ఎలాగ కష్టపడి ఇది ఈ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారు అనే దానికి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్, వారికి షింగిల్స్ తో బాధపడుతూ యాంటీబయాటిక్స్ లో ఉంటున్న అక్క నేను చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ అంటూ నిన్న మెసేజ్ పెట్టారు. లిటిల్ థింగ్స్ ఇవన్నీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ మళ్ళీ ఇవన్నీ బుజ్జిబుజ్జి కథలు తెర వెనకాలకి చదువు అవుతున్నా చెప్పడానికి ట్రై చేస్తాను. తను అందులో ఒక వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, ఈ చేయకూడనిది చేయకుండా చేయవలసింది చేయటమే అన్ని అహంకారాలకి తీసివేసేది, ఇది ధర్మం. ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ గా ధర్మం సత్యం అలా చెప్పుకుంటూ వారన్నీ మొత్తం వారు హరిత గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ భగవత్ పట్టాభిషేకం గురించి వినే ముందు చెప్పే ముందర సృజన గారిది గురుభ్యో నమః మొదలైతే 2015 3.5 ఏళ్లకి మనందరికీ పట్టాభిషేకం భావనగా చేసుకుంటే అది కాశీలో వారు ఋషిపీఠంతో అటాచ్ చేయడం జరిగింది. గురువు గారికి మన శ్రద్ధ మన యొక్క భక్తి చూసి మురిసిపోయి దాని తర్వాతనేమో మనకి ఈ రకంగా భాగవతం బుక్ చేయడానికి కూడా ఒక అవకాశం దొరికిందనే భావంతో ఇప్పుడు గోవింద పట్టాభిషేకం గారు పట్టాభిషేకాన్ని సృజన గారి ద్వారా బుద్ధే ఆవిడ మేరీల్యాండ్ నుంచి మాట్లాడుతున్నారు.
ఒకరోజు సర్వంతర్యామి అయిన కృష్ణ పరమాత్మ ఇంద్రియగతమైన అహంకారాన్ని తొలగించదలిచి నాన్నగారితో ఏమి చేయబోతున్నారు అని అడగక, అప్పుడు నందుడు వర్షకారకుడైన ఇంద్రుడికి ఇప్పటికలే యాగానికి సిద్ధం చేస్తున్నాము అనగా, మన కన్నయ్య ఇలా అంటున్నాడు, అంతా కర్మకుడి వచ్చినప్పుడు ఇంద్రుడు చేయల యాగం కనబడే ఈ గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు ఇదిగో మన గోసంపదను వర్తింపచేసే ఈ గోవర్ధన గురికి పూజ చేద్దాము అని ఇంద్రియ యాగానికి సిద్ధంగా ఉన్న పదార్థములతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగించడం కోసమని అప్పటికప్పుడు గోవులను వేదవేత్తలను గోవర్ధగిరిని పూజింపజేశారు. అందరూ కలిసి గోవర్ధన గిరికి ప్రదక్షిణ చేస్తున్నారు, పదండి మనము మానసిక ప్రదక్షిణ చేద్దాము. ఆహా మధుర కృష్ణగానాలు వినిపిస్తున్నాయి. కృష్ణ 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 నామ వైభవం శ్రీహర మాధవ గిరిధారి కేశవ మాధవ మాధవ గోవింద కేశవ అంటూ పాడుతూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. గోవర్ధనగిరి పురుషుడిగా కృష్ణుడు నరక రూపంలో పర్వతంపై ప్రత్యక్షమయ్యాడు. త్రికూటములకు కేంద్రంగా ఏకమై ఉన్న కృష్ణుడు ఆ పర్వత రూపమే నేను అని ప్రకటించాడు. అప్పుడు ఆ గిరి పురుషుడు పెద్దగా మారి అన్ని రకాల నైవేద్యాలను స్వీకరించాడు. గోవర్ధనగిరిరా శ్రీజై, గోవర్ధనగిరిరా శ్రీజై అని అంటూ అందరూ ఈ ఉత్సవం పూర్తి చేసుకుని ఆనంద పరవశులై వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. ఇంద్రుడికి చాలా కోపం వచ్చి ఈ గోకులవాసులకు సంపదలు ఎక్కువై కేవలం మానవుడైన కృష్ణుని అంద చూసుకుని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని వెంటనే సందర్శకమనే మేఘమండలములను మరుద్ఘనముల సహాయంతో భయంకరమైన వర్షం కురిపించవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆ వృష్టికి ఆర్తులై గోపాలకులు కృష్ణనామాన్ని పలుకుతూ వణికిపోతూ నీవే రక్ష అంటూ కృష్ణ కృష్ణ మహాభాగవతం నాదం గోకులం కదో త్రాసు మరగతి దేవా నా సుపితా భక్తవత్సల అని వేడుకున్నారు. గర్భంతో కూడిన ఇంద్రుడు గోపకులపై శివలు వర్షం కురిపిస్తున్నాడని గ్రహించి కృష్ణుడు నవ్వుకొని స్వామి అధ్యయనిస్తూ, ఓ గోపకులారా, ఏమీ భయపడకండి, ఆ గోవులను తీసుకుని దగ్గరకు రండి, ఈశ్వరుడు మీకు మేలు చేయగలిచాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై స్వామి ఇత్తిప్తైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయా కృష్ణ తప్తాకమిగ బాలక కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిద ముకులమెత్తు గతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి నెత్తెం దక్కనొక్క కేలిం లీలం. నీలగా గోవర్ధన గిరిని ఎత్తి గోవిందుడు ఆయన మన కృష్ణుడు. నా రచనను సందేహించకండి, భయపడకుండా అందరూ రండి అంటున్న స్వామిని మనము దర్శిద్దాం. ఆహా, ఏమి ఆ రూపం! పాదంపై పాదం వేసి ఒక చేతిని నడుంపై పెట్టుకుని ఆనందంగా అందరినీ పలకరిస్తూ తన చూపులలో నుండి వచ్చే అమృత తరంగాలను వ్యాపింపజేస్తున్నందున ఏడు పగళ్లు ఏడు రాత్రులు గడిచిన ఉపవాసకులకు ఆకలి దప్పికలు కలగలేదు కదా. స్వామిని అలా చేస్తూ ఉండిపోయారు. ఈలోగా ఇంద్రుడు పశ్చాత్తాపడి, శిక్షించే నాకు అలుపుగా ఉన్న భక్తుల రచనలో స్వామి కలుపులేదని గ్రహించి బ్రహ్మగారి సలహా మేరకు కామధేనువులను కృష్ణునికి సమర్పించి క్షమాపణ వేడుకోవడానికి సిద్ధం చేసుకున్నాడు. ఈలోపు వర్షం ఆగినందున క్షేమంగా అందరినీ బయటకు వెళ్ళమని కృష్ణుడు పర్వతాన్ని యథాతథంగా నిలబెట్టగాని అందరూ ఆయనను చుట్టేసి పాదాలపై పడ్డారు. కొందరు ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. యశోదానందులు, రోహిణి, బలరాములు కృష్ణుని ఆలింగనం చేసుకున్నారు. ఈలోగా గోపకులందరూ నందుడి వద్దకు వెళ్ళి మీ పిల్లవారి జన్మరహస్యం చెప్పమని అడగగా నందుడు ఇలా అంటున్నారు. గర్గుల వారు నామకరణం చేసేటప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు. ఒక్కో యుగంలో ఒక్కో రంగు ఉంటాడని, ఈ యుగానికి ఇతడు కృష్ణుడని, అనేక పేర్లు ఉంటాయని, అందరికీ హితం చేస్తారు అన్న మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇతడు సామాన్యుడు కాదు, ఈయనే పరమాత్ముడు అన్న జ్ఞానం ఈ లీల ద్వారా గోపురానికి తెలిసింది. కృష్ణుడి ద్వారా వరం పొందిన గోపికలు ఇంకా ఆనందాన్ని పొందారు. ఇంద్రుడు సిగ్గు పడి క్షమాపణను అర్థించి కృష్ణుని ఇలా స్థుతిస్తున్నాడు. నిశబ్ద సత్వం తవ ధామ శాంతం తపోమయం దత్తర దత్తమక్కం మాయామయేయం గుణసంప్రవాహు నదిజ్జతేసే గ్రహణానుబంధ కుతోను తద్దే తవ ఈశ ప్రస్తుత లోభాదయోయే బుధలింగ భావ తథాపి దండం భగవాన్ విభక్తి ధర్మస్య గుప్తై ఖలు నిగ్రహాయ పితా గురుస్వం జగతామధీశో దురస్తయ కాల ఉపాదండ హితాయ స్వేచ్ఛా తనుభి సమీహసే మానం విధున్వన్ జగదీశ మానినాం అని అంటున్న ఇంద్రుడితో పాటు మనము కూడా పరమాత్మని ఇలా క్షమాపణ వేడుకుందాం. అవిద్యతో త్రిగుణాలతో కొట్టుకుపోతున్న మేము నీ స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము. నువ్వు జగత్తుకి తండ్రివి, గురువువి, ఈశ్వరుడవు. ఎవరిపై నీకు రాగద్వేషాలు లేకున్నా దుర్మార్గులను నిగ్రహించుటకు లోకరక్ష అనే కర్తవ్య నిర్వహణ కోసం కాల శాసన రూపమైన దండాలతో పాలిస్తూ గర్వించే మా బోటి వారలకు అహంకారం తొలగించి హితం కలిగించుటకు అవతారాలను ధరిస్తావు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ స్వార్థ సాంపతయే నమః. ఐశ్వర్యమదంతో ఉన్న నన్ను క్షమించు, మళ్ళీ ఇలాంటి అపరాధం చేయకుండా ఉండేలాగా అనుగ్రహించు. ఈశ్వరం గురు మాత్మానం తామహం శరణం గత అని ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు గోవుల తల్లి శృతిమాత ముందుకు వచ్చి, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథా వయమచ్యుత. మేము నీ వాళ్ళమన్న భావన చాలా గొప్పగా ఉంది, ధన్యులము మేము అంటుండగా ఇంద్రుడు, దేవతలు, శచీదేవి, మహర్షులు స్వర్ణ కలశాలు సిద్ధం చేసి కొన్ని కలశాలలో కామధేనువు పాలు పెట్టి పల్లవములతో మంత్రించి మరికొన్ని కలశములలో ఆకాశ గంగా జలములతో అభిమంత్రించి సిద్ధం చేయగా దిగ్గజాలకు ఇంద్రుడు సైగ చేశాడు. ఆ దివ్యమైన బృందావనంలో, యమునా తీరంలో, రమ్యమైన కల్పవృక్షం నీడలో ఇంద్రుడు తెచ్చిన అద్భుతమైన స్వర్ణ సింహాసనంపై కూర్చున్న బాలకృష్ణుడి యొక్క శిరస్సుపై అభిషేకిస్తున్నారు. గంధర్వులు, దేవతలు నాట్యాలు, గానాలు చేస్తూ కుసుమవృష్టి కురిపించారు. ఇంద్రుడు మైమరచి, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద 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 హరి గోవింద అని అన్నమయ్య అన్నట్టుగా గోకులం మొత్తం మహామంత్రరాజం ధ్వనించింది. గోవిందాయ నమః. వేదో వేద విదజ్యం గో వేదాం గో వేద కవి గోభి రశ్మిభి గోభి ఇంద్రియై అనే వేదవాక్యాలు గోవులు కాగా, గోవుల ద్వారా తెలియబడివాడు, గోవులను తెలుసుకొని రక్షించేవాడు అయిన పరమాత్మ ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతున్న మమ్ము గోవిందుడిలా ఎత్తుకోవయ్యా. సత్యం జ్ఞానమనంతం నిత్యం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః.
గోవింద గోవింద జనర్ సృజన గారు ఇంత అద్భుతంగా మొదటిసారి మొన్న జనవరిలోనే జాయిన్ అయ్యారు. ఆవిడ ఫస్ట్ టైం మొదటిసారిగా మాట్లాడుతున్నారు, ఎంత అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సృజన్ గారు. జనవరి 28 10,000 విజిటర్ గా గురుజ్ఞానం ఆర్గ్ లో ఫస్ట్ మెంబర్ గా అప్పుడు చేసే ఉమా తపస్సు గారు మన గ్రూప్ లోనే ఉన్నారు. వారు 10,000 విజిటర్ గా వారు వచ్చారనమాట. ఆ బెలూన్స్ అది మీరు గురుజ్ఞానం సైట్ లో అది చూడొచ్చు. అయితే వారు తెలిసిన ఒక అంశం ఇక్కడ, గురువుగారి ప్రవచనానికి ఎవరైనా మొదటిసారి వెళ్ళినా చాలా ఏళ్ళు వెళ్ళినా చాలా పదాలకి అర్థం తెలియదు. నాకే చాలా తెలియదు, నాకే కన్నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పదాలందరి అన్నిటికీ ఒక చిన్న పాకెట్ డిక్షనరీ లాగా, అది రిఫరెన్స్ బుక్ లాగా తీసుకొస్తా అన్నారు. ఎంత అద్భుతమైన ఆలోచన కదా. సో ఆవిడ బుక్ తీసుకొస్తున్నారనమాట. ఆ రోజు అనగా ఈ రోజు ఇవాళ మార్చి 28, సరిగ్గా ఈ 2 నెలల్లో 13,500 విజిటర్స్ ఇవాళకి వచ్చారు. అంటే కనీసం నెలకి దాదాపు 1,500 విజిటర్స్ మన గ్రూప్ కి వెబ్సైట్ కి వస్తున్నారు. అంటే మన అందరం కలిసి చేసిన మంచి పని, అంటే మనం మాట్లాడుతున్న మురళిలో వస్తున్నవన్నీ మనం సేకరించి సేవ్ చేస్తున్న అన్ని డాక్యుమెంట్స్ రూపంలో పెట్టి సేవ్ చేస్తున్నందుకు ఎక్కడి నుంచో రష్యా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా అన్ని ఊర్ల నుంచి వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు. మన శ్రమ వృధా పోవట్లేదు, మన శ్రమని ఎవరూ అనుకోవట్లేదు కదా, అందరూ ప్రేమగా చేస్తున్నారు. సో ఇదంతా ఆ గోవిందుడు మహిమే. మళ్ళీ ప్రస్తుతంలోకి వద్దాం. రాస పంచదాయి దాని యొక్క విశిష్టతను వివరించడానికి జనవరిలో చేరిన సుజాత గారు సియాటిల్ నుంచి తనతో మాట్లాడడానికి ఆరాధ్యలీలైన రాసలీలను ప్రారంభం చేస్తారు.
శ్రీకృష్ణాయ నమః. గోవర్ధనగిరి లీలతో నందుడు, ఇతర గోపాలురు, కృష్ణుడు పరమాత్మ అనే భావాన్ని పొందారు. దీనితో భగవతత్వ ప్రాప్తికై వారికి తపన ఎదగసాగింది. ఒకనాడు నందుడు ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశి నాడు యమనలో స్నానం చేస్తూ ఉండగా వరుణదేవుని భటుడు అతన్ని వరుణలోకానికి తీసుకు వెళ్లిపోయాడు. అది తెలిసి కృష్ణుడు వరుణలోకం వెళ్లగా అక్కడ వరుణుడు స్వామిని చూసి నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే అని కీర్తించి భటుని పొరపాటు మన్నించమని నందుణ్ణి ఇచ్చి పంపించాడు. ఈ సంఘటనతో నందునికి కృష్ణుడు సాక్షాత్ పరమాత్మే అన్న భావన దృఢపడింది. అద్దానితో నందునితో సహా అందరు గోపాలులకు పరమాత్మ దివ్యధామాన్ని చూడాలన్న ఉత్కంఠ కలిగింది. వారు చెప్పకపోయినా కృష్ణుడు అది గ్రహించి వారిని అనుగ్రహించాలనుకున్నాడు. జీవులు అవిద్య, కామ, కర్మల వల్ల రకరకాల ఉపాధులు పొంది వాటితో తాదాత్మ్యం చెంది తమ స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. భగవతత్వాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఉపాసిస్తూ బ్రహ్మాకార వృత్తిలోకి వెళ్ళగలిగితే బ్రహ్మానుభవం కలుగుతుంది. భగవద్ అనుగ్రహం ఈ సాధనల కన్నా గొప్పది. అది జీవుల వారి వారి యోగాన్ని అనుసరించి ఉంటుంది. ఇక్కడ నందాదులు కృష్ణుని కేవలం పుత్రవాత్సల్యంతో చూశారు, కానీ వారు చూసినది పరబ్రహ్మం అయినందువలన వారికి కృపాయోగం సిద్ధించి త్రిగుణాతీతమైన బ్రాహ్మీస్థితి బ్రహ్మానుభూతి కలిగింది. అలా కృష్ణుడు వారికి తన దివ్య పరంధామాన్ని చూపించి తరింపచేశాడు. ఇక సిద్ధయోగినిలైన గోపికులను ఎలా అనుగ్రహించాడో చూద్దాం. దశమస్కందంలో 29 నుంచి 33 వరకు ఉన్న 5 అధ్యాయాలను రాసపంచాధ్యాయి అంటారు. రాసలీల ప్రారంభం. 33వ అధ్యాయం మహారాసం, అది లక్ష్యం. దాని ముందు 4 అధ్యాయాలు మహారాసంలో ప్రవేశించే భూమికలు. భాగవతం శబ్దరూపంలో సాక్షాత్కరించిన కృష్ణ భగవద్ రూపం. ప్రథమస్కందం పాదమైతే, ద్వాదశస్కందం శిరస్థానమైతే, దశమస్కందం ముఖస్థానం. ఈ రాస పంచ అధ్యాయాలు పంచప్రాణాలు. కృష్ణ భక్తి యోగానికి శుద్ధ భక్తి యోగానికి రసయోగమని పేరు. ఈ యోగం కర్మమిశ్రిత జ్ఞానమిశ్రిత భక్తి యోగాల కన్నా ఉత్కృష్టమైనది. గోపికలు శుద్ధ భక్తికి ప్రతీకలు. వారు ఇంద్రియాత్మక కళాత్మక రసానికి అతీతమైన భగవద్ రసానుభూతికై తచ్చింతనతో, తద్భాషణతో, తద్భావనతో, తద్యోగంతో పరితపించే రసయోగులు, సిద్ధయోగినులు. సిద్ధ్యారంభ స్థిరత విశ్వాస బీజ శుద్ధేన అన్నట్లు సాధన పూర్తి అయి సిద్ధిని పొందడానికి నడుమనున్న భూమికలలో ఉన్నవారు. అటువంటి స్థితిలో ఉన్నవారికి ఆహతనాదములకు మూలమై ఉన్న ఒకనొక నాదం వినపడుతుంది. అది ఇది అని వివరింపలేని అనాహతనాదం. వేణువరివ మధురతరం అఖండితే స్వచ్ఛే అనాహతే అది యోగులకు మాత్రమే వినపడేది. గోపికలు వేణుగానమూర్తిని దర్శించారు. ఆ దర్శనం ధ్యానమయ్యింది. దానితో కాత్యాయని వ్రతం సిద్ధించింది. పరమాత్మ అనుగ్రహిస్తానన్నాడు. తపన మొదలైంది. అన్నాళ్ల తపస్సు ఆ శరత్ పూర్ణిమ నాడు పండింది. కృష్ణ పరమాత్మ ఆ శరత్కాల పున్నమి నాటి రాత్రి తనదైన యోగమాయను ఆశ్రయించి గోపికలతో విహరించి క్రీడించి వారిని తరింపచేయాలనుకున్నాడు. ఇక్కడ మాయ అనగా బంధం కాదు, కృప అనే అర్థాన్ని గ్రహించాలి. ఈ యోగమాయ మరెవరో కాదు, యోగస్వరూపిణి శ్రీ వృషభానునందిని రాధాదేవి. ఆమె పరమాత్మ యొక్క అంతరంగ శక్తి, ఆనందమూర్తి, గూఢనాయిక, భక్తులను అనుగ్రహించవలసినదని ప్రేరేపించే అనుగ్రహ శక్తి, కృపాస్వరూపిణి. స్వామి ఈ తల్లి కృపచేత గోపికలను అనుగ్రహించదలిచాడు. తత్ప్రసాద ఫలితంగా గోపికలకి ఆ పున్నమి నాటి రాత్రి యమునా తీరంలో మధురమైన దివ్య వేణునాదం వినపడింది. అది ఎటువంటి నాదం అంటే జగౌకలం వామదృశాం మనోహరం, అంటే అందమైన చూపు కలిగిన వారికి ఆనందం కలిగించే ధ్వని. ఎవరి దృష్టి సచ్చిదానందమయమై సత్యశివ సుందరమైన పరమాత్మయందు ఉన్నదో వారు అందమైన చూపు కలిగిన వారు. ప్రతి గోపికని పేరు పెట్టి పిలిచినట్లున్నది ఆ వేణుగానం. ఆ గీతం అనంగవర్ధనం, దేహాతీతమైన ఒకనొక భగవత్కామన వర్ధిల్ల చేసే గీతం. అటువంటి దివ్య వేణుగానం వింటూ గోపికలందరూ కృష్ణగృహీత మనస్కులైపోయారు. తమను తాము మరచి ఉన్నవారు ఉన్నట్లే కృష్ణని చేరుకోవాలనే ఆతృతతో వెళ్తున్నారు. పరమాత్మలాగేసిన ఆత్మ కలిగిన వాళ్లు ఎవరూ ఆపినా వినిపించుకోవట్లేదు. కొంతమంది గోపికలను గట్టిగా పట్టి ఆపేశారు. వారు ఎటు వెళ్లాలో తెలియక ఉన్న చోటనే మఠం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని కృష్ణని భావనతో గట్టిగా పట్టుకున్నారు. దుస్సహ ప్రేష్ట విరహ తీవ్ర తాపధుత అశుభాహ, తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన కృష్ణని విరహం సహించలేక తీవ్ర తాపం కలిగి వారి జీవుని యొక్క చెడు వాసన తొలగిపోయి శుద్ధులైపోయారు. కృష్ణని పాదాల చెంత వాలినట్లు, కృష్ణ స్పర్శ కలిగినట్లు సత్యానుభూతిగా ధ్యానం చేశారు. వాళ్ల కర్మబంధములు తెగిపోయాయి. త్రిగుణాత్మక దేహాలు పటాపంచలైపోయాయి. త్రిగుణాతీతమైన శుద్ధ భగవదనుభూతి లభించింది. వారు అలా ముక్తిని పొందారు. మిగిలిన గోపికలు కృష్ణ సమీపానికి చేరుకున్నారు. గోపికా వల్లభ శ్రీకృష్ణ శరణం.
ఇంకొక గోపిక ఒంట్లో బాగుండకపోయినా మందులు వేసుకుంటూ తన యొక్క వెళ్ళబుచ్చేదానికి వచ్చిన సుజాత గారికి ధన్యవాదాలు. How do people lost in the web of the materialistic world perceive the liberated souls? They see them as mentally challenged, insensate, jadudu. Samsara lamputalaina varandari kalisi jeevanmuktunni evan pilustaru? Pichivadu, jadudu ani pilustaru. Inta depth lo telugu nundi english loki translate cheyadam sadharanamaina vishayam asalu kaane kadu. October nundi May varaku ante raabe rendu nelalonu 2100 క్వశ్చన్స్ మాకు వస్తున్నాయి. వాటిని అన్నిటినీ సాయి గారు, సాయి వారణాసి గారు, తనలాంటి వారికి తెలుగు రాని వారి కోసం ఈ ఇంత అమూల్యమైన సంపదని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి, లేకపోతే భాష రాని వాళ్ళందరికీ కూడా నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఆవిడ సింగిల్ హ్యాండెడ్లీ ఇది ఈ ట్రాన్స్లేషన్స్ క్వశ్చన్స్ ప్రశ్నోత్తర మాలిక తీసుకొస్తున్నారు. నేను ఇందాక క్వశ్చన్ ఇంగ్లీష్ లోను తెలుగులోను ట్రాన్స్లేషన్ మీరు చూడొచ్చు. చాలా పుస్తకాలు రెఫర్ చేసి కరెక్ట్ మాట పడాలి అనే ఉద్దేశంతో ఆవిడ చేస్తున్నారు. సాయి గారి కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఈ వచ్చే జూన్ 29వ భాగవతం పుస్తకంలోది. జడులు కాని అనేక జన్మల యోగములో సిద్ధులైన జీవులైన గోపికలుగా పుట్టిన వారిని రాసలీలను శారదానంద గారి గురించి విందామా? శారద.
ఓం శ్రీ గురుభ్యో నమః. గుణాతీతమైన బ్రహ్మమును సగుణ బుద్ధి కలిగిన వీరు, జారబుద్ధితో భగవంతుని పట్టుకున్న వీరు త్రిగుణాతీత స్థితిని ఎలా పొందుతున్నారు అని పరీక్షిస్తూ మహారాజు సుఖమహర్షిని అడిగారు. దానికి సుఖమహర్షి, భగవంతుడు అవతరించిన కాలంలో ఆయన్ని ఆశ్రయించిన వారు ఎవరైనా వాళ్ళకి బ్రహ్మం అనే భావన లేనప్పటికీ కూడా తీవ్రమైన భావనతో ఉన్నది కాబట్టి వారు పట్టుకున్నది బ్రహ్మమే కాబట్టి వారు తప్పకుండా బ్రహ్మమునే పొందుతారు. దానికి ఉదాహరణగా నిప్పులో కర్ర పెట్టినప్పుడు కర్ర కాలుతుంది. మనం పువ్వు అనుకోవచ్చు కానీ కర్ర పెడితే కాలుతుంది, దాని అది దాని స్వభావం. ఇలాంటి భావంతో వచ్చారు కాబట్టి ముక్తి పొందారు. ద్వేషించిన వారే పరమాత్మని పట్టుకుంటే ముక్తి పొందారు, మరి ఇంకా ప్రేమ భావంతో పట్టుకున్న వాళ్ళు ముక్తి పొందుతారు అనడంలో సందేహం లేదు. నిర్గుణ బ్రహ్మ అవ్యయుడు, గుణం లేని జగత్తులో అంతర్యామిగా ఉంటాడు. అటువంటి వాడు తనని తాను ప్రకటించుకున్నాడు. యోగ్యులైన మానవులకు మోక్షం ఇవ్వడానికి తనను తాను వ్యక్తపరిచాడు. భావం ఏదైనా పట్టుకున్నది హరిని కనుక అది తన్మయత్వం కలిగిస్తుంది. దత్తచరిత్రలో, నువ్వు కోరికలను వదులుకోలేకపోతే నువ్వు భగవంతుణ్ణి కోరుకో, మోక్షం కావాలి అనేది కూడా కోరికే కదా అని అనుకుంటాం కదా, కానీ అది కోరిక కాదు, కోరిక కాని కోరిక, కోరికలు లేకుండా చేసే కోరిక. బ్రహ్మము సగుణ సాకారంగా ఉన్నప్పుడు ఆశ్చర్యమే వర్తిస్తుంది. ఆ నిర్గుణమూర్తి అవేవీ లేకుండా వీరికి ముక్తి ఇచ్చాడు అంటే అది ఆశ్చర్యమే. అది తీవ్రమైన భావనా యోగం వల్ల సాధ్యమైనది. పరమాత్మ పిలుపు వారి కోసమే అని తెలుసుకున్నారు అంటే వారు ఇప్పటి వార ఎన్ని జన్మల్లో ఎన్ని తపస్సులు చేశారో పరమాత్మను పొందాలి. వారి తపస్సుల వల్ల బ్రహ్మకామన చుట్టూ జన్మల కల్మల మాలిన్యం పోగొట్టుకుని ఆ బ్రహ్మకామనతో పొందిన ఉపాధిని వారు పొందారు. ఆ రకంగా పుట్టిన వారు గోపికలు. బ్రహ్మకామనే వారి యొక్క మనస్సుగా శరీరంగా పుట్టిన వాళ్ళు వీరు. యోగ సిద్ధులు కలవారందరికీ ప్రభు యోగేశ్వరేశ్వరుడు. ఆయన లక్షణమే అంటిన వారికి మోక్షం ఇవ్వడం. శ్రీకృష్ణ లీలల్లో రెండు రకాల లీలలు, ఆదర్శ లీల, ఆరాధ్య లీల. ఇవి రెండు విరుద్ధము కాదు, ఒకదానికి ఒకటి వైవిధ్యము. ఆరాధ్య లీల అనుస్మరించవలసిన లీల, కానీ అనుసరించకూడదు. ఆ కృష్ణ పరమాత్మని తలంచి తలంచి తరించడమే. ఆ గోవర్ధన గిరిని కృష్ణుడు ఎత్తినట్టు మనం పుట్టగొడుగును కూడా చేత్తో పట్టుకోలేం. ఖాళీ పని పణాల మీద నాట్యం చేశారు ఆయన, కానీ మన వానపామును కూడా చూస్తే బెదిరిపోతాం. దావాగ్ని మింగిన శ్రీకృష్ణుని మన అగ్గిపుల్ల దగ్గరికి వస్తే భయపడతాం. అలాగే ఆదర్శ లీల పాటించి తరించడం, అనుసరించవలసింది అనుస్మరించవలసింది. ధర్మస్య ప్రభు రచ్యుత, ధర్మానికి అథారిటీ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చేసినట్లు చేయాలి, కానీ మనం ఆయన చేసినవన్నీ చేయలేం, రాసలీలను కూడా అనుకరించలేం. దీనికి రెండు పేర్లు, ధర్మ రక్షణ లీల, ముక్తి ప్రధాన లీల. ధర్మంను ఆచరిస్తాడు, ఆచరించి చూపిస్తాడు. ముక్తిని ఎవరు ఇవ్వలేదు. ఆ ముక్తిని ఇచ్చేది ఎవరూ చేయలేకపోతే, ఆ ముక్తినిచ్చే లీల రాసలీల అయితే అది ఇంకోటి చేయలేదు. అది రోజు తలంచుకో తలంచుకో శుద్ధం అయిపోతావు. భక్తి గట్టి పడితేనే రాసలీల విను అన్నారు అఖండానంద సరస్వతి. సుద్రుజ పోతుంది, దీన్నే కామ విజయ లీల, ముక్తి ప్రధాన లీల అని కూడా అంటారు. బృందావనంలో దీన్ని యోగం కింద అభ్యసం చేస్తారు. రాసలీల వింటే కామ సంబంధమైన దోషాలు పోతాయి. ఈ రకంగా అలాంటి గోపికలు తెంచలేనటువంటి గృహపాసాన్ని అవలీలగా తెంచి నువ్వే కావాలి కృష్ణ అని వెళ్ళిపోయిన శుద్ధ భక్తులు ముక్తి పొందక ఏమవుతారు? గోపికల్లో రెండు పద్ధతులు. అంతర్ముక్కులే పరమాత్మను పొందిన వాళ్ళు, బహిర్ముక్కులే గోపికలు వేణువు ఊరుతున్న కృష్ణుని వద్దకు వచ్చారు. వారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వారు వచ్చిన వెంటనే శ్రీకృష్ణుడు, ఓ మహాత్ములారా, మీకు స్వాగతం అన్నారు. ఎందుకంటే వీరు గొప్ప భాగ్యవంతులు. ఏది పొందాలో అండి పొందుతూ, ఎక్కడికి రావాలో అక్కడికి వస్తూ, ఏం చేయాలో అవి చేస్తున్నారు. ఎవరు భగవంతుని పొందుతారో వారు భాగ్యవంతులు. వారే తపస్సులు, యోగులు, భక్తులు, జ్ఞానులు. వీరిని గోపికాస్త్రీలుగా చూడట్లేదు. గోపికలకి సంఖ్య లేదు, అనేక జన్మల యోగముతో శుద్ధమైన జీవులు. వీరినే గోపికా యూధము అని అంటారు. పరమాత్మతో గోలోకంలో శుద్ధమైన భక్తితో కృష్ణుడు భూమి మీదకి వచ్చినప్పుడు వారు కూడా వస్తారు. వారే నిత్యసిద్ధ గోపికలు. అనేక జన్మలు భగవంతుడితో భక్తకామన మాత్రమే మిగిలి మిగిలిన కామవాసనలన్నీ దగ్ధమై వచ్చిన వారు సాధనారూప గోపికలు, వేదమంత్ర రూపంలో ఉన్న గోపికలు. కొన్ని వేదమంత్రములు ఎప్పుడు ఆయన గురించి చెప్పడమే కానీ పొందటం కుదరట్లేదు అనుకున్నప్పుడు శృతి రూపమైన వేదమంత్రములు భగవంతుని దాచిపెడుతున్నాయి, కనుక వీటిని శృతి రూప గోపికలు అంటారు. రాముడు వనవాసం చేస్తున్నప్పుడు కొంతమంది ఋషులు మాల మధ్యలో కారు మంత్రం మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. మంత్రదర్శులు పరమానంద భూతి కోసం తప్పించేవారు. వారు మళ్ళీ నిన్ను ఇంకా మేము పొందాలని అనుకుంటున్నామంటే మీరు వచ్చే జన్మ ఇంకొక అవతారంలో గోపికలుగా పుడతారు అని గర్గభాగవతంలో చెప్పారు. నాకు ఏ కష్టం వచ్చినా భగవంతుని పిలుస్తానని ఒక రకం అయితే, నాకు కష్టం వస్తే ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు సంకీర్ణ రూప గోపికలు. అనన్యం అంటే భగవంతుడు తప్ప అన్యము లేదు అని ఆరాధించిన వారు అనేక జన్మల నుంచి. వీరిని అనన్య రూప గోపికలు అంటారు. ఇలా బహువిధ తపస్సులు చేసినటువంటి యోగినులంతా కలిసి రకరకాల చిత్తవృత్తులతో పుట్టినటువంటి వారు ఈ గోపికలు. వారందరూ కృష్ణుడు పతిగా కావాలని చట్టా పట్టా వేసుకుని తపస్సు చేసిన వాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణుడు వారితో, వ్రజంలో అందరూ క్షేమంగా ఉన్నారు కదా, ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? నా మీద స్నేహంతో వచ్చారంటే, నా మీద ప్రేమ లేనిది ఎవరికి? మీరు ఈ చేసిన పని స్వర్గాన్ని ఇవ్వదు, అధర్మం. మీకు నిజంగా నా మీద భక్తి ఉంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోమండి అని అన్నారు. దానికి వాళ్ళకి ప్రీతి కలిగించని మాటలు విన్న గోపికలు పెదాలు వణికిపోయాయి. పరమాత్మ సరదా పట్టుకున్న మేము మాకు ప్రవృత్తి మార్గాన్ని చెప్పకు, మేము ప్రాపంచిక బంధాలు వదులుకుని కదా వచ్చింది. భగవంతుడి చేత విజయం, భక్తుడి చేత విజయం సాధించడంలో శ్రీకృష్ణుడికి ఆనందం ఉంది. రాసలీల అనే శబ్దం పరమాత్మకు తప్ప ఇంకెవరికి వాడరాదు. స్వామి వివేకానంద పాశ్చాత్యులతో శుద్ధత వచ్చే వరకు అర్థం అవ్వడు శ్రీకృష్ణుడు అని చెప్పారు. వీరి యొక్క స్థితి ద్వంద్వాతీతం, ధర్మాధర్మములకు అతీతం, ఒక యోగ స్థితి, అన్ని ఇంద్రియములతో లాగుతున్నారు. భగవంతుని చేత తిరస్కరించబడడం కంటే నరకం ఇంకొకటి లేదు. మృదువైన వాడివి, నీకు ఇలాంటి మాటలు తగునా అని గోపికలు ముముక్షు జనులను ఆది పురుషుడు ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించు. వీళ్ళ శుద్ధ భక్తి మోక్ష సాధన కంటే గొప్పదైంది. అందరికీ నిజమైన ప్రియమైన వారు బంధువులు ఎవరు, ఎవరు ఉండడం వల్ల ఇన్ని బంధములు ఇష్టంగా అనిపిస్తున్నాయో, ఏవి ఉండడం వల్ల అన్ని వస్తువులు ప్రేమ అనిపిస్తున్నాయో, దేనికి అసలైన బంధువు ఎవరో, అసలైన ఆత్మవి ఎవరో, అవన్నీ నువ్వే కదా. కాంతికి జ్యోతి బంధువా, నీ పాదస్పర్శ పొందిన ఆనందంలో ఇతరులతో ఉండలేకపోతున్నాం. లక్ష్మీదేవి ఏ ఆనందాన్ని అనుభవించిందో అది ఇప్పుడు మాకు తెలిసింది. అవన్నీ మేము ఇవన్నీ విడిచి పెట్టకపోతే ఆశ్చర్యపోవాలి కానీ విడిచి పెడితే ఆశ్చర్యం పోవడం ఎందుకు? అందుకు మమ్మల్ని విడిచిపెట్టకు. పరమాత్మ మందహాసం చేసి వాడిని అనుగ్రహించడానికి ఆత్మారాముడుగా యోగేశ్వరేశ్వరుడుగా ఆయన పరమాత్మ గోపికలతో బృందావనంలో విహరించాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఆ వివరిస్తున్న మురళిని వినిపించరా కృష్ణ? శారద మొదటిసారి మాట్లాడుతున్నారు రాసలీలనే తీసుకొస్తూ. మురళి వినిపించరా కృష్ణ? అజ్ఞానపు అమావాస్యలో కాలం అనే నదీ తీరపు ఇసుక తిన్నెలలో నీవిచ్చిన మాయనే సఖిగా తోడు చేసుకుని గురువాక్యములే కాగడాలా బతుకుతున్నాను. ఇంత అందంగా సిరి అనే గోపిక రాశారు, అది నిన్న మనందరం చదివాము. వారి వైజయంతిమాల ఇలాంటి ఎంతో అందమైన కుసుమాలు కృష్ణుడి గురించి తపిస్తూ రాసినవి ప్రేమగా గుచ్చిగుచ్చి మన పుణ్యగ్రంథంలో ఒక ప్రత్యేక అంశంగా తెస్తున్నారు. మరి ఇంకా ఆలస్యం లేకుండా సిరిని రాసలీల గురించి ఎంత అందంగా చెప్పిస్తారో మన అందరం విందాం. ప్రాణం దశమ స్కందానికి ప్రాణమైన రాసలీల సిరి కృష్ణుని చూపించే ప్రేమని విని తరిద్దాం. సిరి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణం శరణం మమ. అది రమ్యమైన శరత్పూర్ణిమ వేళ, యమునా నదీ తీరం, పండువెనెలలో వెలుగులో వెండి రంగులో మెరిసిపోతున్న ఇసుక తిన్నెలు, అందమైన బృందావనం, విశాల వృక్షాలు, చెట్ల కొమ్మల నుంచి జాలువారుతున్న వెన్నెల కాంతులు, రమ్యమైన కాసారాలు, కృష్ణ పరమాత్మను వదలలేక అంతరాత్రి వేళ కిలకిలారావాలు చేస్తోన్న పక్షులు, వికసించిన కుసుమాలు, ఆ కుసుమాల వింత పరిమళాలు. ఆ రాత్రి దివ్యమైన మురళీగానం విని యమునా తీరంలో తమ కోసమే కృష్ణయ్య వేచి ఉన్నాడని తెలిసి అందరినీ అన్నింటినీ వదిలి పరుగు పరుగున ఉన్నవారు ఉన్నట్లుగానే తమ స్వామిని చేరుకున్నారు గోపికలు. వారిని చూస్తూ కృష్ణ పరమాత్మ మందహాసంతో, స్వాగతం మహాభాగా. ప్రవృత్తి మార్గంలో ఉన్న మీరు ఇంత రాత్రివేళ సంసారమును వదిలి ఇలా రావటం తగునా? ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించవచ్చునా అని అడిగాడు. ప్రవృత్తి మార్గానికి ధర్మాధర్మాలకు విరుద్ధంగా కాదు స్వామి, అతీతంగా ప్రవర్తిస్తున్నాము అని చెప్పిన గోపికల సమాధానం విని వారి వేదన తెలిసి వారిని అనుగ్రహించాడు ఆ పరమాత్మ. అసలు ఈ గోపికలు ఎవరు? అంత అర్ధరాత్రి వేళ సర్వమూ వదిలి కృష్ణుని చేరడానికి ఎందుకు వచ్చారు? గోపికలు నిత్యసిద్ధలు, సాధనాసిద్ధలు, ఋషిరూప, శృతిరూప, అనన్యపూర్వ రూప సిద్ధలు. వీరు సంకీర్ణ భావ గోపికలు. వీరు అనేక జన్మ సాధనలు కలిగిన వారు. పరాభక్తితో ప్రాప్తించిన నివృత్తి మార్గాన్ని వారు చూపించారు. సన్యాసి జ్ఞానంతో పరబ్రహ్మమును పట్టుకుంటే పరాభక్తితో ఉన్న గోపికలు అదే పరబ్రహ్మమును పట్టుకున్నారు. నిర్గుణమైన బ్రహ్మం తప్ప మరి ఒకటి లేదు అని బ్రహ్మజ్ఞాని అంటే సాకారమైన బ్రహ్మం తప్ప అన్యము లేదు అని ఏకాంత భక్తులు అంటున్నారు. ఏకాంత భక్తులు బ్రహ్మజ్ఞానులు వేరుకారు. ధర్మాధర్మములకు అతీతమైనది యోగం. అటువంటి యోగస్థితిలో ఉన్నవారు గోపికలు. అందుకే ధర్మానికి అతీతంగా ప్రవర్తిస్తున్నామని అన్నారు గోపికలు. పరమాత్మ అసలు స్వరూపం ఆనందం, వాడే ఆత్మారాముడు. యోగులు ఆనందించు తత్వం ఆత్మారామం. యోగులు ఏ పరంధామంను చేరుకొని ఆనందిస్తారో ఆ పరంధామం పేరే బ్రహ్మము. ఆనందమే బ్రహ్మము. యోగినులైన గోపికలు పరంధామమైన పరబ్రహ్మమును, ఆ కృష్ణ పరమాత్మను చేరటానికి వచ్చారు. గోపికలు అనేక జన్మల సాధనల చేత శుద్ధమైన అంతఃకరణము కలిగి కేవలం భగవదానుభూతికే ప్రత్యేకమైన మహాభావ కోశమును పొందినవారు. భగవత్ రస పానం చేయడానికి యోగ్యమైనది ఈ మహాభావ కోశం. సాధకుడు నిరంతరం భావనారూపంతో శుద్ధుడైన తర్వాత పరమాత్మ అనుగ్రహంతో ప్రసాదించే కోసమే ఈ మహాభావ కోశం. రాస పంచాధ్యాయికి కావలసింది రసయోగం. అది మంత్రయోగం, భక్తియోగం, నాదయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం కాదు. అది శుద్ధ భక్తి రసయోగం. పరమోత్కృష్టులైన గోపికలను అనుగ్రహించడానికే ఆ కృష్ణ పరమాత్మ వారిని పిలిచాడు. ఆ పరబ్రహ్మము, ఆ నారాయణకు ఎల్లప్పుడూ జయం కలిగించు వైజయంతి మాల సహజంగానే ఉంటుంది. మరి శ్రీకృష్ణుడు ఎందుకు ధరిస్తాడు అంటే, కృష్ణస్థు భగవాన్ స్వయం, ఆ నారాయణుడు, ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మము తానే అని తెలియజేస్తున్నాడు. సుందర రూపుడు, రాజీవనేత్రుడు, పట్టు పీతాంబరధారి అయి వైజయంతిమాలను ధరించి, రమ్యమైన ఆభరణములను, సికిపించమును ధరించి, వేణుగానముతో గోపికలను పిలిచి వారితో క్రీడించాడు. గోపికల మనోరథము తీరి ముఖములు వికసించి ఆనంద పరవశులైనారు. వారిని చూసి కృష్ణస్వామి నవ్వుతున్నాడు. ఈ మందహాసము చూసి చంద్రుడు సిగ్గుపడ్డాడట. ఇన్ని నక్షత్రాల మధ్య వెలిగిపోతున్న నీవు, ఇంతమంది గోపికల నడుమ మెరిసిపోతున్న నాకంటే గొప్పవాడివా అని కృష్ణుడు అడిగినట్లు అనిపించిందట. ఇలా గోపికలను అనుగ్రహిస్తూ వారితో క్రీడిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యమునా నదీ తీర ఇసుక తిన్నెల్లోనికి ప్రవేశించాడు. అంటే ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో గోపికలు అంతమంది ఉన్నారు. వారి కోసం అసంఖ్యాకంగా కృష్ణుడు వారితో వారిలో ఉన్నాడు. పరమాత్మ హస్తస్పర్శ, మధురవాక్కులు, మందహాసము, లాలనలు అనుభవించిన వారిది నిజంగా ఎంత యోగము. ఇటువంటి స్థితిలో భగవత్ రసంలో ఓలలాడుతున్న వారికి ఉపాధి గుర్తుకు రాకూడదు. కానీ గోపికలకు గుర్తుకు వచ్చింది. ఏమిటి ఇంత సుఖం మనకు దొరికింది? సృష్టిలో ఎవ్వరికీ, ఏ స్త్రీకి దొరకని భాగ్యం దొరికింది. సాక్షాత్ ఆ పరబ్రహ్మ దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తే ఆ దివ్య శరీరాన్ని, ప్రేమను ఈ శరీరంతో అనుభవిస్తున్నాము. గోపికలలో నేను అనే భావం వచ్చేసింది. ఆ కొద్ది భేదం కూడా మోక్షానికి అవరోధమే. భగవదానుభూతిలోనికి వెళ్ళాక నేను అనుభవిస్తున్నాను అని కొంచెం అనిపించిన దేహభావన ఉన్నట్టే. గోపికలు ముందు జన్మల్లో ఎంతో సాధన చేసిన వారు. సిద్ధ్యారంభ స్థితి నుంచి సిద్ధికి వెళ్లే దశలో ఉన్నవారు. రాసలీలను అందుకే సిద్ధలీల అనే పేరు ఉంది. వారి సిద్ధి ఫలించే లీల కనుక ఇది ఫలలీల. కానీ ఇప్పుడు వీరి స్థితి ద్వైతంలోనికి జారిపోతున్నది. వీరికి కలిగినది సౌభాగ్యమదము. దయాళు అయిన పరమాత్మ ప్రసమాయ, ప్రసాదాయగా ఈ కొద్దిపాటి అహంకారాన్ని కరిగించాలనుకున్నాడు. ప్రాపంచిక దైహిక వాసనలు, నేను అనే అహం సంపూర్ణంగా తొలగించడమే ప్రసమాయ. ఎందుకు తొలగించాలి? ప్రసాదాయ, కైవల్యమును అనుగ్రహించుటకు. దేహము, బుద్ధి, ప్రాణము, మనస్సు, ప్రపంచము, నీతో సహా అన్నీ ఉపశమించాలి. మనస్సుకు కూడా అందని ఒక అతీత స్వరూపం ఉంది. అది మాత్రమే మిగిలిపోవాలి. అదే తురీయ స్థితి, అదే సమాధి స్థితి. ఇది ఎవరెంతట వారు పొందలేరు. పరమాత్మ కృప కావాలి. తురియ స్థితిని వారికి అందించటానికే కృష్ణయ్య వారు చూస్తుండగానే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడే అంతర్లీనమయ్యాడు. గోపికలకు దుఃఖం మొదలయ్యింది. అయ్యో, ఎవరు దొరికితే చాలు అనుకున్నామో, ఎవరు తప్ప మరేది అక్కర్లేదనుకున్నామో, అటువంటి పరమాత్మ దొరికి అంతర్ధానమయ్యాడే. పరమాత్మ కనబడకపోతే అంతకు మించిన దుఃఖం మరొకటి లేదు. ఆ ఆవేదన భరించలేనిది. భక్తిలో పరాకాష్ఠకు చెందిన విరహంలో వారు విలపిస్తున్నారు. ఎందుకిలా జరిగింది? గోపికల యోగం పండటానికే వారిని పరమాత్మ మరి ఒక భూమికలోనికి తీసుకువెళుతున్నాడు. స్వామి అంతర్లీనమయ్యాడు అంటే వారి హృదయాల్లో లీనమయ్యాడు. అన్వేషణ పేరుతో ఎలా వెతికితే ఆ పరమాత్మ దొరుకుతాడో ఆ స్థితిలోనికి వారిని తీసుకుని వెళుతున్నాడు. భగవత్ విరహం, భగవత్ అన్వేషణ ఒక యోగం. వీరు నిరంతరం భగవంతుని కోసమే తపిస్తారు, పరమాత్మ కోసం ఏడుస్తారు, వేదన పడతారు. ఇది ఉత్కృష్టం. ఏడవడం గొప్ప కాదు. దేనికోసం ఏడుస్తున్నామో దాన్ని బట్టి ఆ ఏడుపుకు గొప్పతనం ఉంటుంది. లోకం కోసం ఏడ్చే ఏడుపు దరిద్రం. లోకేశ్వరుని కోసం ఏడ్చే ఏడుపు యోగం. అది వినేవారికి సంగీతం. ఒక త్యాగయ్య, ఒక మీరాబాయి, ఒక అన్నమయ్య, ఒక సూరదాసు, వీరి ఏడుపు రమ్యమైన సంగీతం. అది మనకు సాధనా మార్గం. పరమాత్మకే ఏడ్చే ఏడుపు గొప్పది. అది రాకపోతే అది రాలేదే అని ఏడవ్వాలి. రామకృష్ణ పరమహంస మాటల్లో భగవంతుని విరహం ఎలా ఉండాలంటే, విరహ జ్వరం మొదలై అది పెరిగిపోవాలి. అది నయం కాకూడదు. ఆ జ్వరం నిన్ను పరమాత్మ దగ్గరకు తీసుకెళ్లిపోవాలి. ఇక మన బంగారు గురువుగారి మాటల్లో, ఈ జన్మలో పరమాత్మను పొందుతాను అని మొదలుపెట్టాలి. ఈ జన్మంతానా కృష్ణ, ఈ ఏడాదిలోనే పొందాలి. అమ్మో, ఏడాది కాలమా? ఈ మాసమే జ్వరం పెరిగిపోతోంది. అలా మాసం పక్షంగా, పక్షం వారంగా, వారం దినంగా, దినం క్షణంగా, ఈ క్షణమే పొందాలి అని తపన రగిలితే ఈ జన్మ చివరిలోనో, పూర్తయ్యే లోపలోనో పొందుతావు. అంత విరహంతో బ్రతుకంతా రగిలిపోవాలి. ఇదే విరహయోగం. విరహయోగం సామాన్యం కాదు. చైతన్య మహాప్రభు అన్నట్టు క్షణాలను యుగాలుగా చేస్తుంది. భగవంతుడు దూరమవుతున్న కొద్దీ, నగుమోమూ గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరారా, గగనానికి ఇలకు బహుదూరం అనినాడా. గరుత్మంతుడు నిన్ను నా దగ్గరకు తీసుకురావడానికి ఆకాశానికి భూమికి చాలా దూరం అని చెప్పాడా? వెళ్ళలేను అన్నాడా? ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు? ఇక తాళలేను రామా అన్న త్యాగయ్య గోపికనే కదా. అసలు కనపడకపోతే అన్వేషణే లేదు, కనపడి మాయమైతేనే వెతుకులాట. కనపడిన రూపం హృదిలో నింపుకొని హృదిలోని రూపం బయటికి కనబడుతుందని వెతుకులాట. అన్వేషణ ఒక ధ్యానం. సూది కోసం వెతుకుతున్నంతసేపు పుల్ల కనపడినా అది సూది అని భావిస్తాం, ఎందుకంటే సూదిని ధ్యానిస్తున్నాము గనుక. గోపికల ధ్యానం బలపడి అహం కరిగిపోవడానికే స్వామి అన్వేషణ చేయిస్తున్నాడు. గోపికల విరహ వేదనలో దుఃఖితులై, కృష్ణా ఎక్కడున్నావయ్యా, ఎప్పుడు కనిపిస్తున్నావు అంటూ అన్వేషిస్తున్నారు. వారి మనసు భగవన్మయం అయిపోయింది. ఆ పరమాత్మనే ధ్యానిస్తూ, ఆయననే చింతిస్తూ, ఆయనతో ఇంతవరకు ఉన్న కారణంగా గోపికల నవ్వులు, నడకలు, చూపుల తీరు ఆ కృష్ణుణ్ణి అనుకరిస్తున్నాయి. వారు కృష్ణుల్లా అయిపోయారు. గోపికల రూపం కృష్ణాత్మికమైపోయింది. ధ్యానంతో మనస్సు కృష్ణమయం, ప్రవర్తనలతో రూపం కృష్ణమయం. ఎలుగెత్తి కృష్ణా అని పిలుస్తున్నారు. అర్ధరాత్రి దాటింది. బృందావనంలోని అడవుల్లో నుంచి అడవుల్లో అన్వేషణ తిరుగుతున్నారు. గోపికలు పొందాల్సింది పొందే వరకు వదలరు, అది యోగం. పిచ్చివాళ్లై ఉన్మత్తుల్లా అన్వేషిస్తున్నారు. భగవంతుని మరవటం మత్తత, ధనం, అధికారం, అందం, మత్తు పదార్థాలతో వచ్చేది. ఈ మత్తతలు స్వస్వరూపానికి దూరం చేసి మాయలో ముంచుతాయి. గోపికలకు ఉన్న మత్తత ఉత్కృష్టమైనది. ఇది ఉన్మత్తత, మాయను దూరం చేసి స్వస్వరూపానికి చేరుస్తుంది. ఉపనిషత్ సంస్కారం ఉంటే రాస పంచాధ్యాయి 100 ఉపనిషత్ వేదముల పెట్టు. సర్వాంతర్యామి అయిన ఆ పరబ్రహ్మను అంతటా దర్శిస్తూ బ్రహ్మానంద పారవశ్యంతో ఉండి చెట్టును పుట్టను అడుగుతున్నారు. ఆ కృష్ణుడు తన కన్నుల నిండా కరుణ నింపుకొని చూస్తూ నవ్వుతూ మమ్మల్ని అనుగ్రహించాడు. ఆ స్వామి ఎక్కడ? పీతాంబరధారి అయి నీలమేఘశ్యాముడే పింఛము ధరించి రమణీయ కేశములతో అలరారు మా స్వామి ఎక్కడ? వీరు వర్ణించుట లేదు, ధ్యానిస్తున్నారు. హే అశ్వత్థ, రావి, జువ్వి, మర్రి, మీరు మా కృష్ణయ్యను చూశారా? ఓ కురువక, అశోక, నాగ, పున్నాగ, చంపక, తులసి, మాలతి, మల్లిక, జాజి, యాతకములారా, మా కృష్ణయ్యను చూశారా? ఓ ఆయలయ్యలతలారా, నమ్ముకున్న వారిని విడిచిపెట్టడం న్యాయమా అని కృష్ణయ్య నిలదీసి అడగరా? ఓ మాధవీలతలారా, మా స్వామిని మాకు చూపించి మమ్మల్ని బ్రతికించండి. చూతమంజులులారా, చూపరమ్మా. కదలులారా, కదిలించి మా స్వామిని మాకు ఇవ్వరమ్మా. తులసమ్మా, నీకు తప్పక తెలుసు, కృష్ణుడంటే నీకు ఇష్టం, ఆ కృష్ణునికి నీవంటే ఇష్టం. నీ పేరే విష్ణుప్రియ. ఓ కళ్యాణి, గోవిందప్రియ, నీవు ఎక్కడ ఉంటే ఆ స్వామి అక్కడ ఉంటాడు, ఆ స్వామి ఎక్కడ ఉంటే నీవు అక్కడే ఉంటావు. చూపవా, బదులు లేదు. చెట్లను అడిగి బదులు లేక భూమిని అడగడం మొదలుపెట్టారు. వసుంధర, నీకు తెలియక స్వామి ఎక్కడికి వెళతాడు? బృందావనానికి అసలు అలంకారం రమ్యమైన ఈ వృక్షాలు, తోటలు, పర్వతాలు కాదమ్మా, స్వామి పాదజాడలు గుర్తులు, అదే నీ అలంకారాలు. పరమాత్మ ఒకప్పుడు వరాహస్వామిగా నేను పట్టుకొని కూరలపై పెట్టుకొని తన వళ్ళో కూర్చోబెట్టుకొని అనుగ్రహించాడు. ఆ ఇంకొకసారి వామనుడై త్రివిక్రముడై తన పాదాలతో నిన్ను మనసారా కొలుచుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడై నీకిష్టుడై తన పాదాలతో నీపైనే విహరిస్తున్నాడు. ఎన్ని జన్మల భాగ్యమమ్మా నీది, నీవైనా చెప్పు ధరిత్రి. జవాబు లేదు. ఇంతలో దారిలో ఒక లేడి కనపడింది. నీవు నాకు తెలియదు అనడానికి వీలు లేదు. ఇంతవరకు నా స్వామి వేణునాదాన్ని విని మైమరిచిన దానివే. మమ్మల్ని కాదని ఎవరితోనైనా వెళ్ళాడా? స్వామి ధరించిన వైజయంతిమాల పరిమళం ఆ ప్రియురాలి వక్షస్థలంపైని కుంకుమ పరిమళము మిళితమై గాలిలో ప్రయాణించినప్పుడు నీవు తప్పక ఆగ్రాణించి ఉంటావు. కనుక మా స్వామి ఎటు వెళ్ళాడో చెప్పు. భగవత్ విరహం తట్టుకోలేక ఉన్మత్తులై వీరి స్థితి మరి యొక్క భూమికలోనికి ప్రవేశించింది. ఈ స్థితిలో కృష్ణలీలను అనుకరించడం మొదలుపెట్టారు. కృష్ణరూపులు అయిపోయారా అన్నట్టు ఉంది వీరి స్థితి. భగవంతుని చేష్టలను భాగవతులు అనుకరిస్తున్నారు. భాగవతుల్లో భగవంతుని చూడడం రమ్యమైన విషయం. ఇది అద్దంలో చూచిన సూర్యుని వంటిది. ఈ ప్రకాశం అసలు సూర్యుని కంటే ఎక్కువగా ఉంటుంది. పరమ భాగవతులైన గోపికలు కృష్ణుని అనుకరిస్తున్నారు. ఒక ఆమె పూతన, మరి ఒకరు కృష్ణుడు. ఒక ఆమె తృణావర్తుడు, తృణావర్తిని మడపట్టుకున్న కృష్ణుడు. మేము బలరామకృష్ణులం, దూడలను తోలుతున్నాం. ఇంద్రుని రాళవర్షంలో తడిసిపోతున్నారు. గోవర్ధనగిరి ఎత్తాను, రండి రండి అని తన పైట పైకెత్తి నిలబడింది ఒక ఆమె. ఇది ఒక పిచ్చి. ఈ పిచ్చి పట్టాలని పరమాత్మను ప్రార్థించాలి. మనం లోకం పిచ్చి పట్టిన వారం, నిజంగా పిచ్చివాళ్ళం, బుద్ధిహీనులం. గోపికలు లోకేశుని పిచ్చి పట్టిన వారు, యోగులు. సర్వకృష్ణలీలలు అభినయిస్తూ అనుకరిస్తూ వారు కృష్ణులైపోయారు. అద్వైత జ్ఞానానికి పరాభక్తికి అభేదం. ఇది అర్థమైతే సుఖయోగీంద్రులు భాగవతం ఎందుకు చెప్పారో అర్థమవుతుంది. యోగశాస్త్రం ఏమి చెబుతుందంటే, సిద్ధి ఆరంభ దశలో అనాహత నాదం వినపడుతుంది. నాదంతో లీనమయ్యాక నాదవర్తి అయిన జ్యోతి కనపడుతుంది, పరమాత్మ దర్శనం. ఆ దర్శనమయ్యాక నా పునర్భవాయ, మళ్లీ పుట్టడు. ఇది నాదానుసంధానమనే ప్రకరణ. మొదట గోపికలకు వేణునాదం వినపడింది. జ్యోతిస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ కనపడ్డాడు. గోపికలు వెనక్కి వెళ్లమన్నారు. నా పునర్భవాయ, కృష్ణనాదం విని బృందావనానికి వెళ్లారు. బృందావనం ఆ పరమాత్మ ఉన్న చోటు, ఆయన లోకం. సాలోక్యం పొందారు, ఆయన్ని చూశారు, ఆయనతో తిరిగారు, సామీప్యం పొందారు. కృష్ణుడిలా ప్రవర్తిస్తున్నారు, సారూప్యం పొందారు. ఇక మిగిలింది ఐక్యం, కైవల్యం ఒక్కటే. భావం శరీరం కృష్ణమయమైంది. తన్మయత తదాకారత కలిసి తాదాత్మ్యమైంది. గోపికలు భగవత్ విరహాగ్నిలో వేగిపోయారు. కృష్ణ విరహకాతరులు అయ్యారు. గోపికల వేదన, అన్వేషణ, ఏడుపు అన్నీ అనుగ్రహమే. ఇలా అన్వేషిస్తున్న వారికి స్వామి అడుగుజాడలు కనిపించాయి. ఇంత ఏడిస్తే కానీ పరమాత్మ అడుగుజాడలు కనపడలేదు. అడుగుజాడలు పట్టుకుంటే ఆ పాదములు దొరుకుతాయి. ఆనంద పరవశులై అందరూ ఆ శుభలక్షణ లక్షిత పాదజాడలను స్పృశించి నమస్కరించారు. అయితే ఈ రెండు అడుగులు పక్కన మరో రెండు స్త్రీ అడుగులు ఇవే శుభలక్షణాలతో దర్శనమిస్తున్నాయి. కృష్ణయ్య మనందరినీ వదిలి ఈమెను పట్టుకున్నాడు. ఆమె చేసిన పుణ్యమేమిటి, మనం చేసిన పాపమేమిటి? నాలుగు అడుగులు ఎటు వెళ్ళాయో రకరకాలుగా అర్ధరాత్రి వెన్నెల వెలుగులో పరిశీలన మొదలుపెట్టారు. ఇక్కడ ఇద్దరూ పక్కపక్కన నడిచారు. ఇక్కడ ఎదురెదురుగా నిలబడ్డారు. ఇదిగో ఇక్కడ స్వామి పాదాగ్రం పైకి లేచినట్టు ఉంది. ఇక్కడ పూల చెట్టు ఉంది, ఆమె పూలు అడిగి ఉంటుంది. స్వామి పూలు కోయడానికి కాళ్ళు పైకి ఎత్తి ఉంటారు. ఇక్కడ ఇద్దరూ కూర్చున్న గుర్తులున్నాయి. ఈ భాగ్యం మనం వదులుకున్నామే. వేదన. సఖీ, ఇప్పుడే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూశాను. రెండు పాదాల జాడలే ఉన్నాయి. ఆమెను కూడా ఎక్కడో వదిలేసి ఉంటాడు. లేదు లేదు, అలా అనకు. స్వామి ఆమెను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి ఉంటాడు. స్వామి ఎత్తుకుని తీసుకుని వెళ్లే యోగం ఆమెకు కలిగింది. ఆమె ఎవరు? ఆమెనే హ్లాదినీ శక్తి, భగవంతుని ఆనంద శక్తి. ఆమె యోగమాయ. యోగమాయకు రెండు లక్షణాలు ఉన్నాయి. పక్వత లేని జీవులను మాయలో బంధించి జననమరణ చక్రంలో బంధించడం, ఈ మాయ పేరే అవిద్య. యోగ్యులైన జీవులను అనుగ్రహించి వారిని పరమాత్మలో చేర్చే మాయ, ఈ మాయ పేరే విద్యారూపిణి. మాయలేనిదే భగవంతునిలో చేరలేము, మాయలేనిదే ప్రపంచంలో ఉండలేము. ఆ తల్లే రాధాదేవి. వృషభానుడు అను గోపకునికి పుత్రికగా దొరికింది రాధ. అందుకే ఈమె పేరు వృషభానునందిని. వృషభానికి దులారి అని ఆత్మీయంగా పిలుస్తారు. రాధాకృష్ణుల కలయిక అవిభాజ్యమైన పరమాత్మ శక్తి సంగమం. అందుకే మానవీయ ధర్మమైన వివాహం రాధాకృష్ణ కళ్యాణంలో కనపడదు. అతీతమైన పరమాత్మ నుంచి అందుబాటులో గల ఈ ప్రపంచంలోనికి ప్రవహిస్తోంది ప్రేమధార. ఆ ధారను అనుసరించి ఆ పరమాత్మ వైపుకు దృష్టి సారించగల ఊర్ధ్వస్థితియే రాధ. వేదాంత భాషలో బ్రహ్మజ్ఞానం, యోగ భాషలో కుండలిని, భక్తి భాషలో పరాభక్తి తత్స్వరూపమే రాధ. దేవతల కోరిక మేరకు పౌర్ణమాసి అనే దివ్యశక్తి నిర్వహణలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి తలపై కిరీటం అలంకరించి పట్టాభిషేకం చేశాడు. ఆ సమయంలోనే బృందావనాధికారిని జయతే అనే బిరుదును ఇచ్చాడు. బ్రహ్మదేవుడు తన కాలం ప్రకారం 60,000 సంవత్సరములు రాధాదేవి కోసం తపస్సు చేసిన ఆమె కాలిగోరును మాత్రమే చూడగలిగాడు. ఈ పట్టాభిషేక సమయంలో కృష్ణ అనుగ్రహంతో మంత్రాలు చదివే అవకాశం లభించి ఆ తల్లి రాధమ్మను చూడగలిగే భాగ్యం లభించింది. బృందావనం ప్రవేశించాలంటే రాధాదేవి అనుగ్రహం లేనిదే వీలు కాదు. బృందావనం వెళితే కానీ కృష్ణ రసానుభూతి దొరకదు. అందుకే రాధను రాధా రాసేశ్వరి అని అంటారు. రసమునకు అధికారిణి రాధాదేవి. భగవంతునిలో దయ, సాధకునిలో భక్తి. భక్తి లేకపోతే భగవంతుడు దొరకడు, రాధ లేకపోతే కృష్ణుడు దొరకడు. కృష్ణుని ప్రాణం రాధ, భాగవత పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ప్రాణం కనపడదు, అందుకే రాధ కనపడదు. గోపికల పేర్లు కనిపించవు, ఒకరా ఇద్దర. భగవత భావన మత్త చిత్తులకు నామరూప ఉపాధి అభిమానం ఉండదు. వారిది అతీతమైన స్థితి. రాధ పరమాత్మను ప్రేరేపించింది కనుకనే కృష్ణుడు ఆ గోపికలను పిలిచాడు. రాధ ఎందుకు గోపికలను పిలవాలి? వారు అమాయకులు, మాయలేని వారు. రాధకు ఎలా తెలుసు? ఆమె మాయ కనుక. పరమాత్మతో సంయోగమునకు ప్రేరేపించింది కనుక ఆమె యోగమాయ. మనం తిరిగి గోపికల వద్దకు వస్తే రాధ వారికి ఏడుస్తూ కనిపించింది. మిమ్మల్ని అందరినీ వదిలి నన్ను పట్టుకున్నాడు అని సంతోషించాను. కొంతసేపు అయ్యాక అలసిపోయాను కృష్ణ, ఎత్తుకోమని అడిగితే సరే అని అంతలోనే అంతర్ధానమయ్యాడు అని చెప్పింది. రాధ వీరితో కలిసింది. నాలుగు అడుగులు రెండైనాయి. దుఃఖం పెరిగింది, విరహం పెరిగింది. గోపికలు రాధతో కలిసి వెతుకుతూ కృష్ణనామం పలుకుతూ ఇంటిపై లోకంపై ధ్యాసను వదిలి అలసి ఉన్నచోటే ఇసుక తిన్నెల్లో కూర్చుండిపోయారు. ఉన్నచోట వెతికితేనే పరమాత్మ దొరుకుతాడు. గోపికల మనస్సు, మాట, శరీరం కృష్ణమయమైపోయింది. నేను అనే సమస్త భావం ఆ పరమాత్మలో ఐక్యమైపోయింది. ఆత్మభావం తత్లో ఐక్యమైన స్థితి. ఈ స్థితిలో వీరు మాట్లాడిన మాటలు గీతములు. రాధమ్మతో సహా మొత్తం గోపికలు ఆలపించిన గీతములు గోపికా గీతములు. ఆ పరబ్రహ్మం పలికితే గీత, బ్రహ్మానుభూతి చెందినవారు పలికితే గీతం. గోపికా గీతం ఒక శాస్త్రం, రసప్రవాహం, కృష్ణమయం. అటువంటి గోపికా గీత శాస్త్రమునకు నమస్కరిస్తూ అది వినే యోగ్యత, అది గ్రహించే పక్వత, అలా పాడుకునే భాగ్యమును మనందరికీ ప్రసాదించమని యోగమాయ రాధాదేవి పాదపద్మములకు పూజించుకుంటూ ఈ మహద్భాగ్యాన్ని కలిగించిన గురుపాదములకు వేవేల కృతజ్ఞత నమస్కారములతో గోపికా గీతములను వినిపించవలసిందిగా విద్యాగారిని కోరుతున్నాను. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
త్రికరణాత్మకమైన యోగునులు సిద్ధభూమిలో సిద్ధాసం చేరుకున్నారు. అలా చేరిన గోపికలు అతి ఉత్తమమైన స్థానం చేరుకుని అంతర్ధానమైన పరమాత్మపై ధ్యానం చేస్తున్నారు. వారు పాడుతున్న గీతం వారి అనుభూతిని పాటగా వ్యక్తం చేయబడింది. అనిర్వచ్యమైన రసానుభూతి గానంలో చూపారు. అదే గోపికా గీతం. ఆ గోపికా గీతాన్ని ఆలకించడానికి వచ్చిన కృష్ణాత్మకులకు ఓం వేణునాథ విసారాధాయ నమః. మొత్తం భాగవతంలో దశమస్కందంలో పంచాధ్యాయంలో 31 అధ్యాయం గోపికా గీతం. అది గోపికలకు గీతం, మనకు శాస్త్రం. భక్తి శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది గోపికా గీతం. 19 శ్లోకాల్లో ఉంటుంది. అది పూర్తిగా కృష్ణతత్వం వ్యాఖ్యానం. గోపికా గీతం మనకు 3 అంశాలు చెప్తోంది. 1 భగవతత్వం, భగవంతుడితో ఏమి సంబంధం, అనగా జీవుడు భగవంతుని పట్ల ఎలాంటి అనుబంధంతో ఆరాధిస్తున్నాడు. 3 ఆ అనుబంధం వల్ల ప్రయోజనం ఏంటి. 4 పైగా ఎటువంటి వాడు ఆశ్రయిస్తున్నాడు, అధికారి వచ్చి అనుబంధ చతుష్టయంలో శాస్త్రం కావలసిన 4 లక్షణాలు ఉండడం మూలాన ఈ స్తోత్రం శాస్త్రమైంది. గోపి అనగా ఎవరు? సర్వేంద్రియములతో ఎవరైతే భగవంతుని ధ్యానిస్తారో వారి గోపికలు. ప్రపంచ రసాన్ని ఇంద్రియాలతో ఆస్వాదించారు. వారిలో రాధ గోపికారాణి ఒక విశేషణమైన గోపికారాణి. గోపికలను పరమాత్మ వైపు త్రిప్పిన గోపికారాణి గురించి సిరి చెప్పేశారు. ఇప్పటి వరకు అన్ని కోరికలు తీర్చే తల్లి రాధ. కోరిక లేని స్థితి మోక్ష స్థితి. తాను వైపు గోపికలు త్రిప్పింది రాధ. రాధ భాగవతంలో ప్రాణ గూఢనాయిక. కృష్ణ ప్రాప్తి రాధాదేవి అనుగ్రహం లేదే దొరకదు. అనగా పరబ్రహ్మ ప్రాప్తి రాధాదేవిని సేవిస్తే దొరుకుతుంది. సచ్చిత్ ఆనందం దొరుకుతుంది. రాధ మానస తంత్రంలో రాధాదేవిని ఉపాసన పద్ధతి అందులో చెప్పబడుతుంది. రాధ నామం ఒక మహామంత్రం. ఆవిడ బృందావన అధికారిణి. ఒకనాడు కృష్ణం పరమాత్మ దివ్య వృక్షం క్రింద ధ్యాన స్థితిలో కూర్చుని ఆనంద భాషవాలు రాస్తూ రాధే రాధే అని అంటున్నట. అది చూసి నాకిష్టమైన చేయమన్నాను బృందావనం. అసలుకి తన స్వామికి ఇష్టమైంది చెయ్యించాల్సింది, అది నిజమైన భక్తి అని తలచి ఇక అందరూ రాధానామం అనండి అని అన్నదిట. అందుకే అందరూ రాధే రాధే, ఆరాధించేవాడు ఆరాధింపబడేది చక్కని సమన్వయం ఇక్కడ తెలుస్తోంది. వాళ్ళిద్దరికీ ఏమీ భేదం లేదు. శ్రీకృష్ణ శ్రీ అంటేనే రాధ. ఆ నామానికి పరమాత్మకి ప్రీతి. ఆయన వేణునాదం ఆలపిస్తూ ఉంటే ఆయన భుజం మీద తల మీద ఉంచి ఆస్వాదిస్తూ ఉంటుంది ఆనంద స్వరూపిణి అయిన రాధ. మనం కూడా లోకాతీత స్థితికి చేరాలంటే రాధాదేవిని ఆరాధించాలి. స్థితి రాధాకృష్ణ యుగులం. పరమ ఆహ్లాద రూపిణి లోకవాసన తగిలిన వెంటనే ఆనంద యొక్క స్వరూపం దెబ్బతింటుంది. ఆ ఆనంద స్థితి రాధాకృష్ణ యుగులం. యుగులమే కాని ఏకత్వం. విష్ణుమూర్తికి లక్ష్మి, శ్రీకృష్ణకి రాధ. ఆవిడ వివిధ కృత్యములు చేసినప్పుడు వివిధ స్థానములుగా సాధనములుగా కనపడుతుంది. ఆవిడ రాసేశ్వరి. ఈ తల్లి రాసమండలానికి ఈశ్వరి. వారిలో ఉన్నట్టి భాగవత భావనా రూపాన్ని యోగాన్ని గురువు శిష్యుడి చేత సాధన పెంపొందించినట్టు ఈ తల్లి గోపికల్లో వాళ్ళ పెంపొందించింది. వాళ్ళ సాధనను గట్టిగా చేసి కృష్ణుని వైపు తీసుకుని పెడుతోంది. ఇది చేయడానికి రాధికాదేవి సహాయం కావాలి కాబట్టి రాధాదేవి వారిలో కలిసి వాళ్ళలా ఉంటూ వాళ్ళలాగా అయ్యి కృష్ణుడి వైపు నడిపిస్తుంది. చిట్ట చివరికి వారంతా కృష్ణ విరహంలో విలపిస్తుంటే తాను కూడా ఒంటరిగా ఉంటూ విలాపాన్ని అభినయిస్తూ విరహ రోగాన్ని అనుభవాన్ని పొందుతూ ఆ విరహంలో ఒక ఉద్దీపమైన స్థితిని గోపికలందరినీ తీసుకువెళ్ళి ఆవిడ కూడా గోపికా గీతల్ని పాడడానికి సిద్ధమైంది. అందుకే ఆవిడ్ని ఆహ్లాదిని శక్తిని అంటారు. కేవలం ఆనంద స్వరూప్
స్వరూపిణి పరమాత్మకి మూడు ముఖ్యమైన శక్తులు విష్ణు పురాణం ప్రకారం అని తెలుస్తుంది. అవి సందీని శక్తి. ఇది ఎవరి కర్మ ఏ ఫలం ఇవ్వాలో అది సందీప చేస్తుంది, అంటే జగన్ నిర్వహణకు పనికి వస్తుంది. సంవిత్ శక్తి ద్వారా జ్ఞానశక్తి జ్ఞానం ఇస్తుంది. అలాదిని శక్తి అంటే ఆనంద స్వరూపం ఆనంద తత్వం ఇస్తుంది. మనం గురువుల ద్వారా ఇది ఆహ్లాదిని శక్తి రాధాదేవి అత్యంత ప్రాధాన్యమని తెలుసుకుంటున్నాం. ఆహ్లాదిని శక్తి రాధాదేవి ఆనందం వస్తు ప్రియమైనది అస్థి భాతి ప్రియం సచ్చిత్ ఆనందం. ప్రియం అనే పదార్థానికి ఆనందం అనే పేరు. ప్రియమే ప్రేమ కనుక ప్రేమరూప ప్రియంకరి ఆవిడే రాధాదేవి. రాధ రసస్వరూపిణి. రాధనగానే రసం, రస సముద్రం యొక్క సారం. ఆ తల్లి గోపికలతో కలిసి గోపికా గీతాలు పాడపోతోంది. గోపికల భక్తి తెలుసుకోవాలి. భాగవతంలో గొప్ప భక్తులు గోపికలే. నారద మహాముని వంటి వారు గోపికా భక్తిని ఆదర్శంగా తీసుకున్నారు. వారు ప్రేమ స్వరూపంగా నారదులు వారు రాధాదేవిని దర్శించారు. తత్ విస్మరణే పరమ వ్యాఖ్యులత్ అంటారు నారదులు వారు. కాసింత మర్చిపోయిన పరమ వ్యాఖ్యులతను స్థితికి చేరుతారు. వారంత భక్తికి వారి భక్తిని ఏకాంత భక్తి. పరమాత్మ తప్ప అన్యం లేని స్థితి వారిది. అది పరాభక్తి ముఖ్య భక్తి సిద్ధభక్తి. ఈ భక్తి వల్ల ఏదీ లభించదు. ఇది లభిస్తే అన్నీ లభిస్తాయి. స్వయం ఫల రూపాత్వత్ యథా వ్రజగోపికామ నారదులు వారు. రాధాదేవి కుసుమ సరోవరం వద్ద ధ్యానించి నారద భక్తి సూత్రాలు రచించారట. ఇంకోసారి ఉద్ధవుడు వారికి నమస్కరించాడు. వారి పాదరేణులకి నమస్కరించారు. ఎందుకంటే వారి యొక్క హరికథాగానం ముల్లోకాల్ని పవిత్రం చేస్తుంది. అదే ఉద్గీతం. అది సామగానం. వేద ప్రకారం ఉద్గీతం అంటే సామగానం. అందుకే మనిషికి రసం వాక్, వాక్కి రసం రుక్, రుక్కుకి రసం సామం, సామానికి రసం ఉద్గీతం. అది ఏ సామగానం యొక్క స్థితి. ప్రణవం యొక్క స్థితి ఎలుగెత్తి గానం చేయడం ఉద్గీతం. గోపకాంతుల ఉద్గీతం. వారు పాడిన ప్రేమ పాట ముల్లోకాల్ని పవిత్రం చేస్తుంది. ముల్లోకాలను శరీరం నారాయణుడే. ఆ శరీరం హరిభక్తితో పులకరించింది. ఆ పులకరింతతో మూడు లోకాలు ఆనందించాయి, పవిత్రం అయ్యాయి. అంటే మూడు లోకాలు, మనలోని ఉన్న మూడు లోకాలు పవిత్రం అయ్యాయి. అనగా మనలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పవిత్రం అవుతాయి. త్రికరణాలు మనసు మాట శరీరం కూడా శుద్ధం అవుతాయి. ఈ త్రికరణాలు పవిత్రం చేయడమే ఆధ్యాత్మిక సాధన. ఆ త్రికరణాలు శుద్ధి చేయగల శక్తి ఆ గోపకాంతలు పాడిన గీతంకి ఉంది. కాబట్టి వారు పాడిన ఉద్గీతమే గోపికా గీతం. ఇది వినే ముందు వారి పాదరేణువులకి నమస్కారం చేసుకుని గోపికాంతకులు రాధికాదేవి అనుగ్రహంతో కృష్ణ దర్శన లాలసతో ఇక్కడ పాడుతున్నారు. ఇది కనక మంజరి ఛందస్సు వృత్తంలో రచించబడినది. శాస్త్రం ఓంకారంతో కానీ జయశబ్దంతో కానీ ప్రారంభించాలి. అతి మధురంగా ఈ గోపికా గీతం ఇలా ఆలపింపబడుతుంది. జయతి తేదికం జన్మనా వ్రజ శయత ఇందిరా శశ్వదత్రహి దైత దృశ్యతాం దిక్షుతావక స్వై ద్రుత సవస్వాం విచిన్వతే. ఇక్కడ సంబోధన దయిత. ఓ ప్రియమైన వాడా, గీత రూప గమనంలో వెడుతుంది. అతి రమ్యంగా జయిత శబ్దంతో మొదలవుతుంది. జయించుచున్నది అన్నిటికంటే గొప్పగా ప్రకాశిస్తోంది వ్రజం. ఎందువల్లంటే నీ యొక్క జన్మ అవతారం చేత వ్రజభూమి యొక్క అందం ప్రకాశం కృష్ణుని మూలాన. స్వామి, నీ అవతరణ వల్ల మా వ్రజభూమి బాసిల్లొత్తోంది. మేము భగవంతుని లీలాస్మరణ జరుగుతోంది. మా వల్ల ప్రతి లీలను మా ఉపాసన మేము చేస్తున్నాం, అనుభవతిలోకి తెచ్చుకుంటున్నాం. వాటిచే మేము తన్మయత్వం పొందుతున్నాం. ఈ కృష్ణ ప్రాప్తికే నీ కోసం తవతలాడుతున్నాం. మహాలక్ష్మి కూడా ఇక్కడే ఉంది. ఆవిడ పేరు ఇందిర. ఓ ప్రియమైన వాడా అని నేను మిమ్మల్ని పిలుస్తున్నాం. నీ వల్ల ఇన్ని భోగాలను అనుభవిస్తున్నాం. ఇప్పుడు కేవలం నీ కోసం ప్రాణాలు ధరించిన వారు అనగా మేము యోగులం. అందుకే నువ్వు వెడలిపోతే మా దారి మేము వెళ్ళలేదు. దిక్కు దిక్కులయందు నిన్నే వెతుకుతున్నాం. చూడవయ్యా, తెలుసుకోవయ్యా, తపన పడుతున్నావు. నీ దృష్టి మాపై పడుగాక. పైగా నువ్వు చూడాలి కాబట్టి నీ కళ్ళు మాకు గుర్తుకు వచ్చాయి. మాకు కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. ప్రధానమైన లక్ష్యం సుమా, ఒక్కటి అడిగే ముందు భగవంతుడు ఏమిచ్చాడో ముందర గుర్తు తెచ్చుకోవాలి. అది మాకు బాగా గుర్తుంది. స్వామి, నువ్వు కోరినవన్నీ ఇచ్చేవాడివి. నీకు అద్భుతమైన చూపు ఉంది. ఇప్పుడు నువ్వు అదృశ్యమయ్యాక మేము ఆ చూపుల్నే తలుచుకుంటున్నాం. ఆ చూపులు తలుచుకునే కొద్దీ బాధ పెరుగుతుంది. కనుక ఇప్పుడు నీ చూపులు మాకు బాధిస్తున్నాయి. నువ్వు నీ చూపు ఎలాంటిదంటే శరత్కాలంలో రమ్యమైన సరస్సులో పద్మం వికసించే లోపలి సొగసు ఎలా ఉంటుందో అంత సొగసైన చూపులు. వికసనాత్మక లక్షణం మృదువుగాను మధురంగాను ఈ మూడు లక్షణాలతో నీ చూపు ఉంటుంది. ధ్యానంలో ఆ చూపును తలుచుకుని హింసిస్తున్నావు. పైగా మిమ్మల్ని నువ్వు స్వీకరించాలి. తే అస్కులో దాసి అంటే కొనకుండా దొరికిన దాసులు మేము సుమా. మా అంతటి మేము ఆత్మని నివేదించుకుంటున్నాం. నీ కృపతో మమ్మల్ని కొనుక్కున్నాం. మా అంతటి మేము నీకు దాసులు అయ్యాం. ఫలాపేక్ష లేని భక్తి మాది. ఓ సురతనాథ, శ్రేష్టమైన ఆసక్తి ఉన్న నాదుడివి ఉన్న నువ్వు ఆనందంని ఆనందానికి ఆసక్తికి నువ్వు ప్రభు. నువ్వు చాలా విషయాలు మాకు సాయం చేశావు, కాపాడవు. ఒక్కసారా మాటి మాటికి కాపాడవు. కాపాడటం నీ యొక్క స్వభావం అయిపోయింది. విషయజలం నుండి పుట్టిన ప్రళయం నుండి కాపాడవు. సర్పరాక్షసుడైన అగాసుల నుండి కాపాడవు. వర్షము వాయువు పిడుగుల నుండి కాపాడవు. అగ్ని నుండి రాక్షసుల నుండి కాపాడవు. అన్ని భయాల నుండి కాపాడవు. విశ్వతో భయత్ అనగా అవిద్య, అది మా అందరికీ పెద్ద భయం. దాని నుండి కూడా నువ్వు కాపాడుతావు, మాకు తెలుసా సంగతి. సర్వ భయాల నుండి కాపాడుతావు స్వామి. ఓ వృషభాత్, సంబోధనలో మేము చూసావా పురుషు శ్రేష్ట సర్వశ్రేష్ట అవతరించావు, మమ్మల్ని కాపాడు నాయన. ఇలా పలుమాలు భగవత్ రక్షణ కోసం గురించి తలుచుకోవడం ఎందుకు, మిమ్మల్ని ఎందుకు సూచిస్తున్నావో తెలుసా. పుట్టినండి మాకు ఐశ్వర్యం మాకు ఇచ్చావు, రక్షణ ఇస్తున్నావు, అడగకుండానే స్పృహ కూడా ఇచ్చావు. కానీ ఇవి మాకు చాలో. నీ దర్శనం మాకు కావాలయ్యా. మాకు కృష్ణ నీ దర్శనం కావాలి. భగవద్ దర్శక లాలస అందుకే ఇల్లు విడిచి అందరినీ విడిచి అడవిలో రాత్రి నీ దర్శనం కోసం ఎడుస్తున్నానయ్యా. ఇది శుద్ధ భక్తి యొక్క లక్షణం. అది నేను మీకు చెప్పాలా? ప్రాపంచిక సుఖాలు వీడి పరమాత్మ నీ దర్శనం కోసం మా తపన గోపికలలో మనం నువ్వు చూడవచ్చు. గోపికా గీతం చదివితే అంటే మా గీతం నువ్వు వింటే కృష్ణుడు ఎంత బాగా అర్థం అవుతాడో అంత మా గోపికల గీతం వల్ల మీకు అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. మీ అవతార ప్రయోజనం ఏమిటంటే విశ్వగుప్తయే విశ్వమును రక్షించటకై నువ్వు వచ్చావు. నీవు యదుకూలంలో ఉద్భవించావు, బ్రహ్మచేత ఆరాధింపబడ్డావు. నీవు యశోద బిడ్డడవై నీరజనేత్ర సమస్త జంతుచే విదితాత్మ వీసుడవు. తొల్లి విరించి దలంచి లోక రక్షావిధం ఆచరింపుమని సన్నతి చేయగా సత్కులంబున భూవలయంబుగా వన్నిట పుట్టితిరిగాదే మనోహరాకృతి. నకులు గోపికానంద నీ చేతిని మా తలపై ఉంచవయ్యా. ఓ యదువంశంలో పుట్టిన శ్రేష్ట లక్ష్మి పట్టుకున్న హస్తాలతో మా తల మీద పెట్టి అభయం అయ్యవు. ఇందులో పరమాత్మ ముఖ సౌందర్యం వర్ణిస్తున్నావు. అతిరమ్యమైన పద్మం వంటి నీ ముఖ సౌందర్యం కావాలి మాకు. నీ వారి కలిగే స్మయం అంటే పొగరు, అర్థం కాని తనం, ఇవన్నీ చిరునవ్వుతో నువ్వు పొగడతావు. ఆ మనోహర నవ్వు ఏనాడు నీ మొహం మీద చెదలేదు. ఆ నవ్వు గల మొహం మాకు ఒకసారి చూపించు స్వామి. తమరి తత్వం వల్ల వ్రజభూమి వాసులు ఆర్తిని తీర్చేవాడువ్యా. ప్రణత దేహినం పాపకర్శనం తృణచరానుగం శ్రీనికేతం ఫణిఫణార్పితం తే పదాంబుజం కృను కృషేషున కృంది హృచ్చయం. మా హృదయం పైన పాదం పెట్టు స్వామి, శిరసు పైన చేయి పెట్టు. మా కళ్ళకి నీ నవ్వే ముఖాన్ని చూపించు. ఎంతో తపిస్సుని హృదయం పైన పాదం పెడితే మా తపిస్సిన హృదయం చల్లపడుతుంది. అది మామూలు పాదం కాదు, నమస్కరిస్తున్న జీవులకు సర్వ పాపాలను పోగొడుతుంది ఆ పాదం. లక్ష్మీదేవి కూడా అక్కడే కూర్చుంటుంది కదా. గడ్డి మీద నడిచి విషపాముల తల మీద తైతక్లాడిన ఆ పాదం, ఏ ఆ పాదం మా నెత్తి మీద నువ్వు పెట్టలేవా? ఆ మాత్రం మేము విలువలేదా? గడ్డి పోషంత విలువైనా చేయలేదా స్వామి? ఆ పాదం పెట్టి మా హృదయం పెట్టి మా పెట్టి మా జ్ఞానం పోగొట్టు స్వామి. మధురయా గిరపల్కు వాక్యయా బుధ మనోజ్ఞయ పుష్కరేక్షణ విధి కరీరమా వీరమిష్యతి రదర సేదున అప్యయ యస్వనః. ఇది ఎంత మధురంగా ఉంది స్వామి. పరమాత్మని అధరామృతం ప్రసాదించమని వేడుకుంటున్నావు. స్వామి మమ్మల్ని జయించావు, పరమాత్మ నుంచి వచ్చే అమృతాలు మూడే కదా, అవి మూడు రకాలుగా ఉంటాయి, వల్గు వాక్య గలగలా మాట్లాడే నీ వాక్కులు, మధురయా విరయ ఇంకా ఇంకా వినిపించే మధురమైన వాకు, బుధ మనోజ్ఞయ జ్ఞానులు పండితులు చెప్పుకోదగ్గ మెచ్చుకోదగ్గ వాకు. అందుకే స్వామి మాటలను భగవద్గీత అంటారు. నీ మాటలు మేము నీ దాసులో నీవు చెప్పినవి మేము చేసినాం కాబట్టి నీ అధరామృతాల్ని మమ్మల్ని ఆనందించే స్వామి. తవ కదామృతం తప్త జీవనం కవిబీరిడీతం కల్మషపాహం శ్రవణ మంగళం శ్రీమదాతం భువి గృణంతి తే భూరిద జనః. నీ కథామృతం కవుల చేత స్తుతింపబడినది శ్రవణ మంగళం, రాధాదేవి అక్కడే ఉంటుంది, కల్మషాలు పోగొడుతుంది, వేదమే నీ కథ, ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది. అద్భుతంగా వర్ణించేవారు మన గురుగారు వర్లే, గొప్ప దాతలు, ఎవరు వింటారో అనేక జన్మలు పుణ్యాలు పొందుతారు. పరమాత్మ కథకి 7 లక్షణాలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నావు విను స్వామి, నీకు తెలియదా, అయినా విను. అమృతం ఇస్తాను నీ కథ వల్ల, తప్త జీవనం కవిబీరిడితం, కవులు ఎంతో గొప్పగా మాట్లాడతారు చెప్తారు నీ కథని, కల్మష పాపహం శ్రవణ మంగళం శ్రీమద్ ఆతతం, భగవత్ కథనిచ్చావు, జన్మ జన్మల ఆకలి తీరుతుంది, వేద శాస్త్రం చెప్తుంది అన్ని జన్మలను కన్నా జ్ఞానం దానం గొప్పది, చెప్పేవారు వినేవారు కూడా పుణ్యాత్ములు ధన్యులు. ఓ ప్రియా, నీ వదనో నవ్వు విహారం రహస్య సంకేతాలు అవన్నీ గుర్తు తెచ్చుకుని మా మనసులు తెగ కలవరు పడిపోతున్నాయి. ఏకాంతంలో అంటే మా ధ్యానంలో కూడా కలవరు పెడుతున్నాయి, కావున దర్శనం ఇవ్వు స్వామి. అందుకే గోపికలను ఏకాంత భక్తులు అంటున్నారు కదా మమ్మల్ని, అది నువ్వు కూడా తెలిసి నవ్వుతున్నావు కదా. ఇక్కడి నుంచి మా చింతనలో తేడా చూస్తావు స్వామి, దర్శన లాలస భగవత్ సాన్నిధ్యం వాంచ ఇంతవరకు చూసావు, ఇక మా అనుభూతి నీ అనుభూతిని మేము కోరుకుంటున్నాం. నువ్వు గోవులు తీసుకుని పెడతావు కదా సాయంత్రం, మేము వ్రజంలో మేము పనులు చేస్తూ ఉన్నాం, మాకు వాటి మీద మనసు నిలవట్లేదు, ధ్యాసం అంతా మీ మీదే, అవి ఎంత చెప్పులు వేసుకోకుండా నువ్వు తోటి పిల్లలతో వెళ్తావు, నీకు ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటావో అని మేము ఎంత మధపడుతున్నావు తెలుసా, నీకు నొప్పి పడుతుందేమో, నీ బాగు నిరంతరం కోరుకుంటున్నావు. వాళ్ళకి పరమాత్మ జ్ఞానం, మాకు పరమాత్మ జ్ఞానం స్పృహ ఉంది, కానీ చాలా ప్రేమ స్వామి నువ్వంటే, ప్రేమకు ప్రేమే ప్రధానం కదా. అందుకే మేము 12వ అధ్యాయంలో 16వ శ్లోకంలో అనపేక్ష సుశీర్దక్ష ఉదాసీనో గత వ్యధ సర్వారంభ పరిత్యాగియో మద్భక్త సమేక్రియ. అందుకే స్వామి మాకు తెలుసు నువ్వు, నీకు మేమంటే చాలా ప్రేమని, అందుకే నీ ముఖ సౌందర్యం ఆ ముఖం మీద గోధువులే అంటుకుని ముంగిళ్ళం మీద పడుతున్నప్పుడు చిరునవ్వుతో ఉన్న నీ మొహం మాటి మాటికి చూస్తూ మాటి మాటికి తలుస్తూ ఆనందిస్తాం. గోప బాలకులతో వస్తున్న ఆ కృష్ణ పరమాత్మకి నమస్కారం. ఆదిని పోగొట్టవయ్యా, ఆర్తిగా మా హృదయం మీద పాదం పెట్టవయ్యా, దానితో మా కోరికే తగులు పెడతావు, కోరిక లేని స్థితి ఇస్తావు, భూమికి అలంకరణ, బ్రహ్మదేవుడు కూడా ఆరాధిస్తాడు నీ పాదాన్ని, మా హృదయం మీద పెట్టవా స్వామి, శాంతం సుఖం శుభం ఇస్తుంది స్వామి. అయినా రెండోసారి అడుగుతున్నావు, ఇక్కడ కూడా మా ఆకాంక్ష తెలు చూడవచ్చు కదా, తీవ్రతను చూడుస్తున్నావా. పరమాత్మ దగ్గర 3 అధరామృతాలు ఉన్నాయి, మాట నవ్వు వేణుగానం, భక్తుల్ని అనుగరిస్తాడు. నవ్వుతూ వేణుగానం వినిపించవయ్యా, వేణుగానం వింటున్న కొద్దీ ప్రేమ పెరుగుతోంది, నువ్వు మా ఆత్మ మరింత దగ్గర చేస్తుంది, నీతో ఐక్యం చేయడానికి వేణుగానం తోడ్పడుతోంది. నీ అదరం ఎప్పుడు వేణు మీదే ఉంటుంది, ముద్దాడుతుంది, ఆ వేణుగానం వల్ల మిగిలిన రాగాలంటే బంధనాలు గుర్తుందో, భగవంతుని వేణుగానం ద్వారా ప్రాపంచ లాలస నిర్మూలిస్తుంది. నిండు సూర్యుడు ఉదయించినాకే సాయంత్రం వెలిగించిన దీపాలు ఎలా గుర్తుకు రావో, అదే విధంగా నీ గానంతో ప్రాపంచిక విషయాలు ఎంత మాకు నశిస్తోంది పూర్తిగా మాలో. నీకు బృందావనం అంటే ఇష్టం కదా, అది అంటుకున్న నీ మోహుకి నమస్కారం. నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు మాకు క్షణాలు యుగాలుగా అవుతాయి, కళ్ళు శ్రావణ మేఘాలు అవుతాయి, ప్రపంచం శూన్యం అవుతుంది, నువ్వు లేనప్పుడు ఓ త్రుటి యుగ అత్యంత సూక్ష్మకాలం కూడా యుగ యుగాలుగా మారిపోతుంది. ఈ రెప్ప పెట్టిన వారి మీద ఎంత కోపం వస్తుందో, ఆ రెప్ప పాటు కాలం కూడా నేను చూడలేకుండా ఉన్నందుకు, ఈ తీవ్రమైన భక్తి లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మకైన అదరామృతం ఇవ్వు స్వామి. అయినా అసలు నీకు జాలంటూ ఉందా? అందరినీ విడిచిపెట్టి వచ్చేసావు, నీ ఉద్గీతకి మోహితమై వచ్చేసావు. ఒకప్పటి మమ్మల్ని ఇలా అర్ధరాత్రి విడిచిపెట్టి పెడుతున్నావు, ఇది నీకు అసలు తగునా? ఇలా విలపిస్తూ ఈ చూపులు నీ నవ్వు నీ లక్ష్మీ నివాసమైన వక్షస్థలం కోసం ఏం తపిస్తుంటే? అయినా నువ్వెందుకు అవతరించావో మాకు తెలుసు. ధ్యానం కోసం, జపం ధరించడం కోసం నీ నామం, లీలని ధరించడం కోసం మూలాన విశ్వమంగళం ఇస్తావు. సమస్త పాపాలు మావి పోగొడతా. భక్తి అంటే నిత్య స్మృతి, అదంతా మాలో ఉంది. నేను అయినా మేమందరం నీవారం, కృష్ణుణ్ణి నీవారం అనుకుని చిట్ట చివరిగా స్వామి నీ అవతారం మా కోసమే సర్వ పాపాలని పోగొట్టేది, విశ్వమంగళం సమకూర్చినది నీ అవతార లక్షణం. అదే పవిత్రానాయ సాధునా వినాశేజ దృష్టికృతం భగవంతుని కథలు శ్రద్ధగా వింటుంటే మన హృదయంలో కూడా అవతరిస్తాడు. మాటి మాటికి యుగే యుగే మన హృదయంలో జరగాలి. హే కృష్ణ, నీ దర్శనమే మాకు ఔషధం, కృష్ణుని వారం మీకేమి మాకేమి విచారం. ఆ దివ్య గ్రంథిని వేదనని పోకడతాడు స్వామి. నిన్ను బాధ పెట్టడం, నువ్వు వస్తే జాగ్రత్తగా ఎత్తి హృదయం మీద ఆ పాదాన్నే పెట్టుకుంటావు. మా వక్షములు కఠినమైన నీ పాద పద్మలు సుకుమారమైన నొప్పి అని తరుచుకుంటావేమో, జాగ్రత్తగా అత్తుకుంటాం స్వామి. ఆఖరి మాట చెప్తున్నావు, మా జీవితమే నువ్వు, నువ్వు ఉంటేనేనే భవదాయుషం, మా జీవితం నీవే స్వామి. కృష్ణ దర్శన లాలసే సుస్వరంతో విలపించారు, మేమంతా విలపిస్తున్నాం. ఆ గానమాధుర్యంతో పరసై ఆ గోవిందుడు గోపికల్ని ఉద్ధరించడానికి సౌరి నవ్వుతున్న ముఖంతో పీతాంబరం ఒక్కసారిగా ఒక్కసారి సభ్యులై గోపికలు స్వామి చుట్టూ చేరిపోయారు. హే కృష్ణ, హే కృష్ణ, అచ్యుత, అనంత, గోవింద. భాగవతం ఇచ్చిన వేళా విశేషం అనుకుంటా, ఇది అడిగిన వెంటనే అన్నిట్లోకి నాకు నా ప్రియమైన అనూష, అక్క నేను చేస్తాను అంటూ తను ప్రతి విషయాన్ని ప్రతి టెంప్లెట్ ని 22 టెంప్లెట్స్ అనూష తను అతి అద్భుతమైన ముగ్గులు, ఈ గోపికలు ఎంత అందంగా రమించుకుంటూ వేసి ఉంటారో అని నాకు ఆ అమ్మాయి చేసిన టెంప్లెట్స్ ఒక్కొక్కటి చూస్తుంటే అనిపించింది. తను ఒక ఒక టెంప్లెట్ చేయడానికి 7వ నెలలో ఉండి రాత్రి తెల్లవారుజామున 2 వరకు ఎన్నో గంటలు ఒక్కొక్క టెంప్లెట్ మీద కవర్ పేజ్ మీద కవర్ కనీసం ఒక 10-12 గంటలు ఒక ఈ గోపికలు ఈ గోపికా గీతం పాడుతున్న సేపు నాకు వారి ఆర్తి నాకు అనూషలో కనిపించింది. అక్క 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 అంటూ సో ఈ ఈ టెంప్లెట్స్ ఇది ప్రేమతో చేస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. నాకు తెలుసు మీరందరూ ఎంజాయ్ చేస్తారు, చూస్తారు. తర్వాత ఈ చివరిలో నేను రాసిన పాట యొక్క 3-4 లైన్స్ నేను పద్మగారి దగ్గర నుంచి తీసుకున్నాను. చూసారో లేదో ఆవిడ పాటలు గురువుగారు కోట్ చేసిన పాటలన్నీ తీసుకొస్తూ ఉంటారు ఏసీడీలో. భావంతో పాటు పాట ఎక్కడ ఎందుకు కోట్ చేశారు రెఫరెన్స్ పాయింట్ గా తీసుకొచ్చి గోపికలతో గీతలు 7.1 నేను మాట్లాడిన గీతలు ఆవిడిస్తే నేను ఇదే మాట్లాడుతున్నాను పద్మగారు, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేశారు అంటే అవును ఆశ్చర్యం ఇది భలే దొరికిందండి అన్నారు. ఆవిడ రాసిన లాస్ట్ చివరి లైన్స్ ఆవిడ ఆవిడ పాటికి రాసింది, నేను కోట్ చేశా. అది అనూష టెంప్లెట్స్ కి అంతం చేకూర్చుతూ పద్మగారి పాటలతో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. తరువాత భక్తి జ్ఞానం, మేము ఇవాళ 10 మాట్లాడుతున్నాం, అందరిలో పెద్దవారు శ్రీమతి అనురాధ గారు, వారి పాద పద్మాలకి నమస్కారం చేస్తూ అద్భుతమైన అంశం భక్తి జ్ఞానం. ఈ అంశాన్ని కాశీలో సజెస్ట్ చేసినప్పుడు అది దొరకలేదు, అది కూడా మీరు ఇంక్లూడ్ చేయండి అన్నప్పుడు సిరి గారు, సాయివారనాథ్ గారు భక్తి జ్ఞానం గురించి కూడా తీసుకున్నారు. ఒక కొత్త ప్రందాలో అది ఆ అంశాన్ని తీసుకొస్తున్నారు. చిరునవ్వుతో ఉన్న వనమాలి పీతాంబరుడై కృష్ణ దర్శనం జరిగాక ఏం జరిగిందో తెలుసుకుందాం అనురాధ గారు ద్వారా.
ఆరమై రాసవూతమైన రాస పంచాధ్యాయి గోపికులను అనుగ్రహించడానికై పరమాత్మ అంతర్ధానమయ్యాడు. పరమాత్మను అన్వేషిస్తూ తన్మయత తదాకారత అనే రెండు వృత్తులు చూపించారు. తన్మయాతి అంటే త్రికరణములు, కృష్ణమయం కావడం అది తదాకారత. అది వారి చేష్టల ద్వారా వ్యక్తం కావడంతో వారు కృష్ణమయులైపోయారు. అటువంటి స్థితిలో ఉన్న గోపికులు రాధాదేవి అనుగ్రహం పొందిన వారై విరహిణిగా వారితో పాటు ఉన్న రాధాదేవితో కలిసి గోపికులంతా గోపికా గీతంను ఆలపించారు. గీతం వారు ఉపాసిస్తున్న కృష్ణతత్వం ఏమిటి, ఏమిటి వ్యక్తం చేస్తుంది, వారి భావనలో కృష్ణుడేమిటి, కృష్ణుడి నుంచి వారు ఆశించింది ఏమిటి అనేది వ్యక్తమవుతున్నది. మా యొక్క జీవితమే నువ్వు, నువ్వే మా జీవితం, నువ్వే మా జీవనం, మాకన్నీ సమకూర్చే ప్రాణస్వరూపుడివి అన్న భక్తి భావనతో వారు తాదాత్మ్య స్థితిలో ఉండగానే కృష్ణ అన్వేషణ కాతరహ అన్నారు. వెతుకుతున్నప్పుడు కృష్ణుడు వర్ణ లాలసహ, అన్వేషించడంలో వారు కాతరులయ్యారు, వ్యాకులు పడిపోయారు. మా అన్వేషణ వల్ల నువ్వు దొరకవయ్యా, మేము గానం చేసి నీ కప్పగిస్తే నీ అంత నీవు దొరకవలసింది. కృష్ణ దర్శన లాలస, లాలసతో తప్పించిపోతున్న వారిని అనుగ్రహించడానికై స్వామి ఆవిర్భవించాడు. స్వామి చిరునవ్వు నవ్వుతున్న ముఖ పద్మంతో పరమాత్మ ఒక్కసారిగా వారి నడుమ ఆవిర్భవించాడు, సత్కరించాడు. అంత వియోగ వెదతో వియోగ యోగంతో శుద్ధులై తప్తులైన గోపికాయోగినులను మధ్య పరమాత్మ ఒక్కసారి ఆవిర్భవించి సాక్షాత్కరించాడు. వారి పట్ల ఉన్న ప్రసన్నానుభవం, సుముఖానుభవం, జ్ఞానానందానుభవం తన ద్వారా ప్రకటిస్తూ భగవానుడు పీతాంబరం వనమాల దాల్చాడు. స్వామి పీతాంబరము నారాయణుడిది. యశోదానందుడుగా ప్రకటింపబడుతున్న ఆయన సాక్షాత్తు నారాయణుడిగానే వ్యవహరించాడు. 8 ఏళ్ల పిల్లవాడు వారి వియోగానికి లక్ష్యమై ఉన్నారంటే ఆయన స్వరూపం అటువంటిది. ఆయన స్వరూపం ఏమిటి, నారాయణకు వయసుందా? ఇక్కడ కృష్ణస్థు భగవాన్ స్వయం మన్మధుడికే మన్మధుడుగా కనిపిస్తున్నాడు స్వామి. మన్మధుడు అంటే మనసును కలవరపెట్టేవాడు. మన్మధుడు కూడా మోహితుడయ్యే స్వరూపం స్వామిది మదన మోహన రూపం. మన్మధ మన్మధుడు అనే మాటలతో మన్మధుడి మనసును కలవరపెట్టేవాడు. మన్మధుడి దర్పాన్ని పోగొట్టే లీల రాసలీల, కామ విజయలీల. శ్రద్ధ పెట్టకపోతే రసం కోల్పోతాం కాబట్టి ఏకాగ్రంగా వినాలి. వివిధ భావాలతో ఉన్న గోపకాంతల నడుమ ఉన్నటువంటి స్వామి, స్వామికి నమస్కారం. అటువంటిదే ఆ దివ్య స్వరూపాన్ని వాళ్ళంతా చుట్టుముట్టి పరవశించిపోయి ఏ స్థితిలో ఉన్నారంటే అద్భుతమైన మాట అంటున్నారు ఇక్కడ. కేన అలోక పరమ ఉత్సవ నివృత, పరమాత్మను దర్శించినటువంటి పరమోత్సవం చేత మహదానందాన్ని పొందిన వారు అటువంటి వారికి పరమోత్సవం ఏది, పరమాత్మ దర్శనమే పరమ ఉత్సవం. దానితో వారు నివృత అంటే ఆనందించిన వారు. పరమాత్మను చూసినప్పుడే నివృత్తి అనే మాటను వాడాలి. సచ్చిదానంద రూపాన్ని వర్ణించేటప్పుడు అందుకే కేశవాలోక యోగముత్సవ. సత్కర్మయోగము రండి ఇక్కడ, ఉత్సవం సర్వోత్కృష్టము ఇక్కడ, ఎంత రమ్యమైన భావం. అటువంటి స్థితిలో జహుద్ విరహజ తాపం, ఇంతవరకున్న విరహ తాపం అంతా పోయింది. వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే ప్రాజ్యం ప్రాప్తు యథాజన, ప్రాజ్ఞను పొందిన జడును వలె పరమాత్మను పొందిన వారు ఎలా ఉన్నారు అంటే ప్రాజ్ఞను ప్రాప్తు యథాజన. స్వామి యొక్క రూపాన్ని హృదయంలో గట్టిగా పట్టుకుని దీనికి అంతర్ధానమయ్యే లక్షణం ఉంది కనుక హృదయంలోకి తెచ్చుకున్న వాడు పోతే మళ్ళీ వెళ్ళిపోతే ఎలాగని కళ్ళు మూసుకొని హృదయంలోని ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఒక ఆమె ఉంది. ఇక్కడ మొత్తం గోపికాభావాలు 7గా చెప్పబడుతున్నాయి. అత్యంత ఉత్కృష్టమైన భక్తి మాత్రమే ఆ భక్తి తరంగాలుగా కనపడుతుందని మనం అనుకోవచ్చు. ఈ రూపాన్ని ధ్యానించటమే ఉత్కృష్టము, ఎందుకంటే పరమాత్మ కోసం తపించి తపించిపోయారు. పరమాత్మ తప్ప అన్యం పట్టినటువంటి ఒక యోగినులు కనుక కృష్ణానుగ్రహానికి యోగ్యమైన ఉపాధిని స్వీకరించవచ్చు కనుక ఉపాధి పవిత్రమైతే ధ్యానమైతే చాలా విశేషం. గోపీ ధ్యానం చాలా విశేషం. అలాంటి కృష్ణయ్యకి తైలం వంటి వాళ్ళందరూ స్వామిని చూస్తూ వివిధ విధాలుగా ఉంటుంటే వారి నడుమ వాసిస్తున్నటువంటి సాక్షాత్తు మన్మథ మన్మథుడైన స్వరూపం మన హృదయంలోకి నిలిచిపోవడానికి ఇవాళ ప్రారంభం నుంచే అదే కొనసాగుతుంది. గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని స్వామి లలాట పలకంపై కస్తూరి తిలకం శోభిల్లుతుంది. వచ్చి స్థలంలో కౌస్తువం నాసాగ్రే నవమౌస్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంటేచ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని. అప్పుడు పరమాత్మ వాళ్ళని యమునా తీరపు ఇసుక చెన్నెలపైకి తీసుకువెళ్ళగా గోపికలు స్వామి వారిని చుట్టుముట్టి స్వామికి ఆసనానికి వారు ఉత్తరయముల పరిచి స్వామిని ఆశీనులవమని వేడుకున్నారు. యోగీశ్వరు హృదయాలలో స్వామి ఎంత స్థిరంగా ఉంటారో అలాగే వీరు పరిచిన వస్త్రాలపై ప్రేమ నిండి నృత్యంతో స్వామి కూర్చున్నారు. వారందరూ ఆనంద పరవశులై వివిధ స్థితుల్లో ఉంటూ ఇంతకు మునుపు ఈ పాదాలకై అడవిలో పడి వెతికాము స్వామి, ఈ పాదముద్రలతో ఈ భూమి ఎంత ధన్యమైనదని గోపికలు ఆనంద పరవశులై బ్రహ్మాది దేవతలు ఏ పాదములకు నమస్కరించి తమ నొసట విభూతి వలె దాల్చినట్టి పాదాలకు నమస్కరించుకుని ధన్యులు మోస్తాము. సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు.
అనురాధ గారు తరువాత పెద్దవారు అనురాధ గారు మాట్లాడడం జరిగాక ఇక్కడ ఒకటి చెప్పాల్సింది. పర్సనలీ నాకు గోపిక ఎప్పుడు సబ్జెక్ట్ స్పీకర్స్ కి నేను అలాట్ చేయడం నాకు గురుకృప అనుకోండి అది అవుతూ వచ్చింది. బట్ ఈసారి పవన్ ని రిక్వెస్ట్ చేశాను నువ్వు చేయి పవన్ అని. సో పవన్ అలాట్ చేసినప్పుడు నేను వెళ్ళలేదు 7.1 గోపిక గీతం అని సరే అని మొదలెట్టాను, వినడం జరిగింది. తర్వాత ఇందాక నేను రిసైట్ చేసిన కనకమంజరి ఛందస్సులో నాకు పర్సనల్లీ ఒక అనుభవం చెప్పాలి. అది నేను ఈ పుస్తకంలోకి కథలు తీసుకొస్తున్నాను. నాకు కథలు నాటకాలు చాలా ఇష్టం. సో కథలు తీసుకొస్తుంటే భగవత్ కథ యొక్క 7 లక్షణాలు ఆ ఒక్క శ్లోకంలో గురువు గారు చాలా చెప్పారు. ఆ 7 లక్షణాలు చెప్తుంటే అసలు ఒక డౌట్ ఉండేది, ఇంత పెద్ద బుక్ లో కథలు పేజెస్ ఆక్యుపై చేస్తుందేమో అన్న ఒక తలంపు తీసేసింది. అది నా అదృష్టం, గురు కృప, తప్పకుండా చెయ్యి మన అందరికి అని చెప్తున్నట్టుగా అనిపించింది నాకు ఆ సిగ్నల్. తర్వాత అనురాధ గారైన మరి అమ్మాయి హరిత గారు ఇందాక నుంచి చాలా అద్భుతంగా రాసిన పద్యాలు కొన్ని మీకు షేర్ చేయడం జరుగుతోంది. హరిత గారు మాట్లాడతారు గురుభక్తి నుంచి చెప్తూ నెక్స్ట్ అంశంలో.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణమ్మ. శ్రీ మహాలక్ష్మి నిరంతరము సేవించే స్వామివారి పాదములు ముక్తికాంతిక మనోహరమైన పాదములని ఉపనిషత్ కాంతలైన గోపికలంతా ఆనంద పారవశ్యంతో ఏక హృదయంతో స్వామివారిని అడుగుతున్నారు. ఓ శ్రీకృష్ణ, లోకంలో ప్రేమలు బహుచిత్రమయ్యా, కొంతమంది ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, మరికొందరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమిస్తారు, మరికొందరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు, మరి ఈ ముగ్గురిలో నువ్వు ఎటువంటి వాడవయ్యా అని వారు అడగగా ఉపనిషత్ హృదయుడైన శ్రీకృష్ణుడు వారితో వ్యాఖ్య చేస్తున్నాడు. ప్రేమించిన వారినే ప్రేమించడం ఎలాంటిదంటే ఒక ఆవునో గేదెనో తెచ్చి దాని నుండి ఏదో ఆశించి సాకడం లాంటిది. మరి ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే వారి ప్రేమకు ఉదాహరణ తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఈ భూమి మీద దొరకదు. పిల్లల్ని సరిగ్గా చూసుకోమని తల్లిదండ్రులకు చెప్పక్కర్లేదు, కానీ పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడానికి మాతృదేవో భవ పితృదేవో భవ అంటూ ఈనాడు ఉపదేశంగా వారికి చెప్పాల్సి వస్తుంది. మరికొంతమంది ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించని వారు 4 రకాలుగా ఉంటారు. ఒకరు ఆత్మారాములు, వీరు పరమాత్మను పొంది తాదాత్మ్యంతో ప్రపంచం పట్టని వారు, వీరు ప్రేమించరు ద్వేషించరు. 2వ రకం ఆప్తకాములు, వీరు ఏ కోరిక లేక పరమాత్మానుభవంతో హృదయం నిండి తన ఎందు పరమాత్మను పొందినవారు, వీరికి దేనితో అనుబంధం ఉండదు. ఉదాహరణకు రమణ మహర్షి లాంటి వారు. 3వ రకం కృతజ్ఞత లేని వారు. 4వ రకం గురుద్రోహులు, వీరు పెద్దలపై ద్రోహబుద్ధి కలవారు. గురువు 3 రూపాల్లో ఉంటారు, ఒకరు తల్లి, 2 తండ్రి, 3 ఆచార్యులు. వీళ్ళకి అసలు ఏమిస్తే వీరి రుణం తీరుతుందయ్యా? కృతజ్ఞతా దోషం బాగా ఉన్న వాళ్ళు తల్లిని తండ్రిని ఆచార్యుని కూడా ప్రేమించరు. మీరు ఈ పై 3ంటిలో నేనెవరిని అని అడిగారు. నా యొక్క ప్రేమ ఈ లోక సంబంధమైంది కాదు. పై మూడింటికి నేను చెందను. అవతారంగా పరమాత్మ వ్యక్తమైనప్పుడు ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. కృష్ణ అవతారం పరమ కారుణిక అవతారం. కృష్ణ పరమాత్మ అంటేనే దయ. ఎంత దయాస్వరూపుడు అంటే ఏ భావంతో ఆయన ఆశ్రయించినా ముక్తినిచ్చేటటువంటి పరమ దయాలు. మీరు నాకై తప్పించి వచ్చారు కనుక మీ మనోవృత్తి అనువృత్తిగా నిరంతరము నాపై కొనసాగడానికి అంతర్ధానమయ్యాను. బయట వస్తువుల ధ్యానంతో నా ఆనందం మీకు రాదు. నన్ను ధ్యానం చేస్తే మీకు ఆనందం కలుగుతుంది. నేను అనుభూతిలోనికి రావాలంటే మీ ధ్యానం బాగా బలపడాలని అంతర్ధానమయ్యాను. నేను ఎక్కడికి వెళ్ళాను, మరి మీలోకే వచ్చాను కదా. నా గురించి చింతన చేసేవారికి ప్రపంచంలోని విషయాలు తెలియబడవు. ఈ స్థితిని పొందిన మీకేమి ఇవ్వగలనని శ్రీకృష్ణ పరమాత్మ వారితో అన్నాడు. అందరికీ అన్ని ఇవ్వగలిగే సమర్థత ఉన్న పరమాత్మ ఒక్క గోపికల వద్ద మాత్రమే మీకేమి ఇవ్వగలనని అన్నాడు తప్ప మరింకెక్కడా అనలేదు. పరమాత్మ చేత మీకు నేనేమి ఇవ్వగలనని అనిపించుకునేటంత భక్తులైన గోపికల పాదాలకు నమస్కారం. మీరు ఎటువంటి వారంటే నిరవధ్యం, ఏ దోషము లేని ఆత్మ నివేదన రూపమైన నిర్మలమైన పరిపూర్ణ ప్రేమ కలిగిన మీకు దేవతల ఆయుష్య అంతా తీసుకున్న విభుదాయుషి. మీ నిష్కపట ప్రేమకు తగ్గది ఇవ్వగలిగే సమర్థత లేదన్నారంటే ఆంతర్యం ఏమిటంటే సత్కర్మను ఆచరించడం వల్ల వచ్చే ఫలితం కన్నా అతీతమైన బ్రహ్మానుభూతిని వారికి అనుగ్రహిస్తున్నాడని అర్థము. ఇది రాసలీలలో ప్రవేశించడానికి గుమ్మం లాంటి అధ్యాయం. ఇప్పుడు మనం రాసంలోని కంటే బ్రహ్మానుభూతిలోని ప్రవేశించబోతున్నాం. మనం అనుభవించే రసాలన్నీ లౌకికానుభూతులే. స్వర్గ సుఖాలను అనుభవించాలంటే ఇక్కడ అనుభవించలేము, అక్కడికి వెళ్లాల్సిందే. కానీ బ్రహ్మాండాలు కావాలన్న శాశ్వత బ్రహ్మానుభవం ఇక్కడే సాధనతో అనుభవించేయవచ్చు. ఎంత అద్భుతమైన విషయం అండి. సర్వోత్కృష్టమైన బ్రహ్మానుభూతిని మనం తెచ్చుకోలేము. మనం తపన పడినా విలపించినా కానీ అది రాదు. ఇది స్వామి ప్రత్యక్షణ ఇస్తేనే కానీ రాసం తప్ప, లేకపోతే లేదండి. శరత్ పూర్ణిమ వేళ శ్రీకృష్ణ భగవానుడు రసమయ రాస మహోత్సవంలో సంఖ్య కందని గోపకాంతల నడుమ తనను తానే తన అనంత శక్తి మాయా విలాసంతో పరమాత్మ తప్ప అన్యం పట్టని శ్రీరత్నాలైన గోపకాంతలతో రాసోత్సవంలో ప్రవేశించారు. ఎప్పుడైతే ఈ నృత్యంలో రాసం ప్రారంభమైందో గగన మండలం నుండి దేవతలు సిద్ధ పురుషులందరూ కుసుమ వృష్టి కురిపించారు. వృత్తం బాహ్య పరిధిలో అనేకంగా కనపడుతుంది, కానీ కేంద్రంలో ఏకమై ఉంటుంది. అనేకమైన దానిని నడిపే ఏకస్వరూపాన్ని చూడటమే రాసలీల. స్వామివారి నాట్యం మొదలైంది. ముందుగా ఎర్రని పద్మముల వంటి శృతిమెత్తని పద్మాన్ని భూమిపై తాకించారు. గోపకాంతల చేతిలోని పువ్వులను పరమాత్మపై చల్లారు. స్వామివారు వివిధ నాట్య భంగిమలతో ముద్రలతో విన్యాసాలతో వృత్తాకారంగా స్వామి తిరుగుతున్నప్పుడు పీతాంబరపు ఉత్తరీయాలు మెరుగులు దిక్కులపై ప్రసరింపబడి పసుపు కాంతులు ప్రసరిస్తున్నాయి. స్వామివారి వదనము సౌందర్యంతో రసరమ్యంగా విరాజిల్లుతుంది. నాట్య సమయంలో స్వామివారి కుండలాలు కదులుతుంటే చెక్కిళ్లలో కూడా కాంతులు కదులుతున్నాయి. స్వామివారు అటు ఇటు చూపులను ప్రసరిస్తూ ముఖాన్ని కదిలిస్తున్నారు. స్వామి ఎటు చూస్తుంటే అటే గోపికలు చూస్తున్నారు. నీవురుడి నుదుటి మీద పడుతూ కస్తూరి తిలకంతో శోభిల్లే దివ్య వదనంతో అనేక రూపాల్లో శ్రీకృష్ణ పరమాత్మ నాట్యం చేస్తూ ఉండగా కమనీయత్వానికి మిదివి నీవు అని తమని తాము మైమరిచి దేవతలు స్వామివారిపై కుసుమ వృష్టి కురిపించారు. గోపికలు పరమాత్మతో ఎవరికి వారే చేసే నాట్యంతో ఎలా ఉందంటే ఏకమే అనేకమై ఏకంలో లీనమై ఎవరికి వారికి శ్రీకృష్ణుడు ఎల్లరికును శ్రీకృష్ణుడే అన్నట్లున్నారు. సాధకులకు ఫలమిచ్చే సిద్ధలీల ఇది, సామాన్యమైనది కాదు. శ్రీమతి రాధాదేవి అనుగ్రహంతో సిద్ధులైన గోపికలు రాసలీలలో ప్రవేశించారు. ఇందులో ప్రవేశించాలంటే పురుషభావం వదలవలసిందే. ఎక్కడి నుంచి వచ్చాయో రమ్యమైన వీణ మృదంగాది నాదాలు మొదలైనవి, తాంబూలాలు సుగంధాలతో బృందావనమంతా గుప్పుమని పరిమళిస్తోంది. గోపకాంతులు పరమాత్మ చుట్టూ చేరి నాట్యం చేస్తుంటే ఎవ్వరూ చేరలేని రాసంలోకి చేరారని వీరికి బ్రహ్మ శంకరులు నమస్కారం చేశారు. వీరెంతటి ధన్యులు! ఈ రాసకేళిలో అలసిన వారందరితో కలిసి శ్రీకృష్ణుడు యమునా నదికి వెళ్లి ఒకరిపై ఒకరు జలములు చల్లుకుంటూ గోపికలు ఆలపించిన గీతాలాపనలను స్వామి మెచ్చుకుంటూ వాళ్లతో నాట్యం చేస్తూ వివిధ విధాలుగా స్వామి రాసలీలలో విహరించాడు. నాట్యం చేసేటప్పుడు స్వామి దూరంగా వెళ్లినా వారి దగ్గరకు వచ్చినా వాళ్లకు మాత్రం తమ లోపల వెలుపల కూడా శ్రీకృష్ణుడే కనిపిస్తున్నాడట. స్వామి వారందరినీ అనుగ్రహించిన ఈ రాసలీల ధ్యానానికి పరాకాష్ట. శ్రీ గురుదేవునికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ అమృతమైన ఈ శుభ సమయంలో ఒక్కసారి మనందరం ఈ రాసలీల ఘట్టాన్ని భావన చేద్దాం. మనలోని ఇంద్రియాలే గోపికలు, ఇంద్రియాలతో భగవత్ రసపానం చేసేవారే గోపికలు. కమలాక్షి నచ్చించి కరములు కరములు శ్రీనాథు వర్ణించి జిహ్వ జిహ్వ అన్నట్టు చేతికి రసం భగవత్ పూజ, కంటికి రసం భగవత్ దర్శనం, నాసికకు రసం భగవత్ పాద తులసి ఆగ్రహణం, నోటికి రసం భగవత్ కీర్తన, చెవులకి రసం భగవత్ కథ. ప్రతి ఇంద్రియంలో ప్రసరించే ఆత్మ చైతన్యమే గోపికలతో ఆడుచున్న శ్రీకృష్ణుడు. శరీరంలోని ఇంద్రియాలన్నీ కలిపితే రాస మండలం. ఈ మండలంలో ఉన్న ఇంద్రియ రూప గోపికలతో రసమయ స్వరూపమైన ఆ చైతన్య స్వరూపుడే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడితో తాదాత్మ్యం చెందితేనే ఈ ఉపాధిలో ఉన్న గోపిక కృష్ణానుభూతిని చెందగలదు. తేనె అనే రసం ఆవిష్కరింపబడ్డాక పువ్వు అనే ఉపాధి, తేనెటీగ అనే ఉపాధి పోయి ఏకరసమైపోతుంది. ఇన్ని ఇంద్రియాలున్నా వేటికి అంటకుండా పరమాత్మ హృదయంలో ఎలా ఉన్నారో ఇంత ప్రపంచంలో విహరిస్తూ దేనికి అంటకుండా ప్రపంచానికి కేంద్రమై తనంత తాను ఆనందిస్తుంటాడు. వేణునాథ రసికం భజామ్యహం, ఆ ఏకరసానుభూతే రాసం. ఈ స్థితి ఈశ్వరానుగ్రహం. రాసమండలవర్తి అయిన పరమాత్మకు, గోపిక యోగులకు, మహర్షులందరికీ, శ్రీ గురుదేవులకు ప్రణామాలు సమర్పించుకుంటూ కమనీయం శ్రీకృష్ణ పరిపాహి మాం, కమనీయం కృష్ణ పరిపాహి మాం, కమనీయం కృష్ణ పరిపాహి మాం. సద్గురు చరణ అరవింద అర్పణమస్తు.
ఇంతవరకు రాసలీల అత్యద్భుతంగా జరిగింది. ఎంతో శ్రావ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి శబ్దాలు లేకుండా వాటి అన్నిటికీ మధుకర్ గారు మన తర్వాత మాట్లాడబోయేవారు. వారు మాట్లాడే ముందర చెప్పాల్సింది ఉంది, మనలో కూడా బోల్డెడని ప్రశ్నలు వచ్చిండుండాలి. ఆ సమాధానం దొరికినట్టే ఇంకా తెలియకపోతే ఇంకా తెలుసుకోవాలని పూజ్య భ్రమరాంబ గారు తయారు చేసిన ప్రశ్నోత్తర మాలిక, ప్రశ్నోత్తర పట్టిక, ఎగ్జామినేషన్ పేపర్ ఇవాళ మీ అందరి మెయిల్ బాక్స్ లోకి వచ్చిండుండాలి. ఎవరైతే రాస్తారనో వాళ్ళని ఇంకా బాగా చదివి ఆ ప్రశ్నలు, పరీక్షత్ మహారాజు ప్రశ్నలకి సుఖేంద్రులు ఎలా సమాధానం ఎలా ఇచ్చారో తెలుసుకుంటూ మధుకర్ గారిని కోరుకుంటున్నా.
శ్రీమతయ నమః. రాసలీల అధ్యాయం కొనసాగిస్తూ ఉన్నారండి. శరద్ రాసలీలలు అన్ని ఆ శరద్రాత్రులలో జరిగాయి. అన్ని రాత్రులకు ఆశ్రయములే ఆ శరద్రాత్రులు. అయితే రసస్వరూపంలో భాగాలే, ఒకటి శరద్రాత్రులు, ఇంకొకటి బృందావనం. రాసలీలల గురించి పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రులకు మధ్య జరిగిన ప్రశ్నలు. పరీక్షిత్ మహారాజు గారు సుఖయోగేంద్రుని ఈ విధంగా అడుగుతున్నారు. నిర్గుణుడు నిరాకారమైన బ్రహ్మము ధర్మరక్షణకై అధర్మమును తొలగించడానికి అవతరించాడు. అటువంటి అప్పుడు ఆయన ధర్మ సేతువులు అనగా మార్గములు ఎందుకు తప్పినట్లు కనిపించాడు? పైగా ఆయనకు దీని వలన పొందవలసినది ఏమీ లేదు. అటువంటి జుగుత్సువైన పని ఎందుకు చేశాడు? దాని గురించి నా సందేహాన్ని తొలగించు అని అడుగుతున్నారు. అప్పుడు సుఖయోగేంద్రుడు ఈ విధంగా చెప్తున్నారు. కృష్ణతత్వ వ్యాఖ్యానములు, రాసనీలని అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే మార్గములు, ఈశ్వరులు అయినటువంటి వారు ధర్మముని అతిక్రమించి ప్రవర్తించినట్లు కనపడుతుందే కాని అది వారికి దోషాన్ని కలిగించదు. ఈశ్వరులకి పాంచజన్యమైనటువంటి దేహాలు ధరించినటువంటి వారికి ధర్మములు ఒకేలా ఉండవు. తేజం కలిగినటువంటి వారు అటువంటి వారికి ఈ దోషము కలిగించదు. వ్యాస మహర్షి సుఖయేంద్రుని ద్వారా మనకు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఈశ్వరుడు కానివాడు, మనుషుల నడవడేవాడు, మనసుతో కూడా ఇటువంటి వాటిని ఆలోచించకూడదు. అంటే మనసుతో కూడా పరస్త్రీ వ్యామోహము, పరధన అపకారము ఈ రెండు ప్రమాదకారి అని మనకు హెచ్చరిక చూపిస్తున్నారు. ఈశ్వరుడు చేసే పని వేరు, సామాన్యులు చేసే పని వేరు. మనుషులు మనసుతో కూడా చేయరాదు. ఎలాగూ అంటే పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం విషం తిన్నారు. ఆయన తిన్నాడు కదా అని ఇతరులు తినడానికి సాహసిస్తే ఏమి అవుతారు? అది కాకుండా ఇక్కడ ఈ రాసలీల అనేది స్వామి తన యోగశక్తితో చేశారు తప్ప దైహికమైన లీల కాదు. అంటే ఇది మానుష అతీతమైన లీల. మానుష అతీతమైనది అంటే దీన్ని ధర్మంతో చూసేది కాదు, చూడకూడదు. అలా కాకుండా కూడా వాటి గురించి స్వామి ఎందుకు ఇలా చేశారు అని నిందించడం కూడా రాకూడదు. కానీ మహర్షులు చెప్పిన మాటలు వేద సమ్మతమే అయితే మనం వాటిని చెప్పినట్లు చేయాలి, వాటిని మరి అలా అని తిరస్కరించకూడదు. రెండవది ఆన్సర్, వాళ్ళకి అంటే మహాత్ములకి ధర్మం ఆచరించడం వల్ల ఏ పుణ్యం వస్తుందో ఏ లాభం వస్తుందో అనేది వాళ్ళకి అక్కర్లేదు. అలాగే ధర్మం వల్ల వచ్చే పాప ఫలం కూడా వారికి అక్కర్లేదు, ఎందుకంటే వారికి అహంకారం లేదు కనుక. నిరహంకారులైన యోగులకే ఇది వర్తించినప్పుడు సాక్షాత్ జగదీశ్వరునికి అసలే వర్తించదు. పరమాత్మ పాద పద్మాలను అనన్య శరణాగతితో పరమాత్మయందు బుద్ధి నిలిపి వారే దానిచే ఒక మహదానందం అనుభవిస్తూ వారి యొక్క యోగముల చేత కర్మబంధములను తెంచేసుకుంటారు, వారే స్వైర వ్యవహారం చేస్తారు. అటువంటి వారికి నిషేధాలు వర్తించవు. రాసలీల ప్రయోజనం ఏమిటి అంటే ఆనాడు ఉన్న గోపకాంత జీవులను తగింప చేయడానికే కాదు, అది శ్రవణం చేసిన వారు కూడా పరమాత్మ వాడై ఉంటారు. అనేక రాత్రులను తెచ్చి ఈ రాత్రుల్లో పెట్టారు, దీనిలో నాలుగు జాముల శక్తి కాకుండా అనేక రాత్రుల శక్తి దాగి ఉంది అన్నారు. తన యోగాశక్తితో దేశకాలాతీత భూమికలో జరిగింది. గోపకాంతలు రాత్రంతా విహరించి తెల్లవారుజామున ఇంటికి వెళ్లారు కదా, మరి వారి పతులు రాత్రంతా ఎక్కడికి వెళ్లారు అని ఒక్కరు కూడా అడగలేదు, ఎందుకంటే రాత్రంతా వారి భార్యలు వేరే చోటుకు వెళ్లారు అని అనిపించలేదు. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్పారు, ఏమిటంటే అక్కడికి వెళ్ళినవి వారి భౌతిక దేహములు కావు, వారు యోగముతో పొందిన మహాభావ కోశం అనే శరీరంతో వారు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ గురువుగారు చెప్పింది ఏంటంటే మన శరీరముతో, ఈ భౌతిక శరీరంతో మనము పరమాత్మను పొందలేము, ఆ పరమాత్మను పొందే టైం వచ్చినప్పుడు మనకు మహాభావ కోశం అనే ఒక శరీరం ఏర్పడుతుంది అని చెప్పారు. బ్రహ్మముహూర్తం సమీపించగానే పరమాత్మ దగ్గర నుంచి అనుమతి తీసుకుని వారికి ఇష్టం లేకుండానే గోపకాంతలు రజభూమికి వెళ్ళారు. ఇంత వివరణ పరమాత్మ గురించి మాత్రమే కాదు, గోపకాంతలు యోగులు అని వివరించారు. యోగులు కావున వారికి ఎటువంటి దోషములు అంటవు. ఇక్కడ మనకి ఇంత విన్నా కానీ ఈ రాసలీలలో దోషబుద్ధి కనపడదు. ఇంకా కనపడింది అనుకోనండి, వాడిని మన పోతన గారు ఇలా అంటున్నారు, పాపాత్ముల పాపంబుల పాపముగా చేయినట్టి పరమాత్మపై పాపము కలది అని పలికిన పాపాత్మని పాపంబునకు పారము కలదే అని అన్నారు. ఇలాంటి పాపాత్ముడినైనా వాడి పాపములను తొలగించాలని అవతరించిన పరమాత్మ, అలాంటి పరమాత్మకి పాపం వస్తుందని అంటగట్టినప్పుడు ఆ పాపాత్ముడు ఏ పాపాత్ముడు ఉన్నాడో వాడి పాపాలకు అడ్డు అదుపు లేదు, వాడు నశించిపోతాడు అని చెప్పారు. శ్రీకృష్ణ రాసలీల రాసం అనేది సర్వలీల సంపద శిరోమణి. భాగవత శాస్త్రం ప్రకారం ఆ భాగవతానికి సారం ఈ 5వ అధ్యాయం, అదే రాస పంచాధ్యాయం. రాసలీల ఫలశ్రుతి, శ్రద్ధాన్వితుడై క్రమముగా విన్నట్లయితే అలాగే వర్ణించినట్లయితే వాడు అతి శీఘ్రముగా అంటే వెంటనే ఎక్కువ కాలము జితేంద్రుడై జితేంద్రియుడు అయి నారాయణ యందు పరాభక్తిని పొందుతాడు. వాడి హృదయ రోగం తొందరగా పొందుతుంది, అంటే దానికి అడ్డుగా ఉన్న కామనాశనం జరుగుతుంది. ఇది రాసలీల యొక్క ఫలశ్రుతి. శ్రీకృష్ణ శరణమామ.
రాసలీల ఫలశ్రుతి, శ్రద్ధగా క్రమంగా విన్నవారికి వర్ణించిన వారికి భగవంతునిపై పరాభక్తి పొందుతారు, ప్రతిబంధకమైన కామాలు నశిస్తాయి, హృదయతాపాలని విడిచిపెడతారు. సర్వలీలా సంపద రాసలీల గోపికలకి కృష్ణునికి నమస్కారం. నవరసాలు పుష్టిగా పండిస్తూ వాటికి దీపత్యం అనే స్థాయి ఇచ్చిన ఋషులకి నమస్కారం. ఇవన్నీ నేను రాయలేదు, ఆణిముత్యాలు రాజేశ్వరి గారు. ఇందాక మన ఈ భాగవతమే మన శ్వాస శీర్షికకి పాటగా రాసి మొదలుపెట్టిన వారి యొక్క సేకరణ. ఇప్పుడు రాజేశ్వరి పుసలూరు గారు ర్యాలీ నుంచి భాగవతంలో ఈసారి కొత్తగా తీసుకొస్తున్నది ఏంటంటే భాగవతం ప్రశ్నోత్తర మాలికలతో పాటు చిన్న చిన్న సెగ్మెంట్స్ వీడియో సెగ్మెంట్స్ లా చేయడం అయింది. అవి ఇప్పటి వరకు 11 వచ్చాయి. ప్రతి సిడీలోనూ మనసుకు హత్తుకునేది నేర్చుకోదగలిగేది ఏదైనా ఉంటే కనుక సెగ్మెంట్ గా ఒక ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పనికి వస్తుందని 3 మినిట్ వీడియోస్ లాగా చేస్తూ వచ్చాం. అదొకటి ఒక చాలా ఆదరణ పొందింది. వెబ్సైట్ ఋషిపీఠం ప్లేలిస్ట్ లోకి వెళ్ళి, యూట్యూబ్ లోకి వెళ్ళి ఋషిపీఠం దానిలోకి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక గురుజ్ఞానంకి ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయబడింది. వాటితో పాటు ఎన్నో 3-4 ఏళ్ల నుంచి రాజేశ్వర గారు తెలిసిన వారందరికీ తెలుసు ఆవిడ ఎంత నిధి ఆవిడ దగ్గర ఉందో, ఏ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ పూజ యొక్క విశిష్టత ఎలా చేస్తే ఏది దొరుకుతుంది, ఇలా అన్ని ఆవిడకి మనకి ఎన్నో సార్లు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పవను వారు ఇద్దరు కూర్చుని వీడియోస్ అవి కూడా గురుజ్ఞానం వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఎన్నో పూజలకి ఇంకా వారం 10 రోజులు ముందరే ఇదిగో ఇది ఉంది అని ఆవిడ అన్ని ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి, ఇన్ఫాక్ట్ ఇవాళ మాట్లాడడానికి కూడా వారి అమ్మగారు చాలా సీరియస్ గా, వాళ్ళ చాలా ఇంట్లో సీరియస్ గా ఒంట్లో బాగుండకపోయినా వారు మాట్లాడుతున్నారు. ఇలాగే తెనాలిలో వాళ్ళ బావగారు పోయినప్పుడు కూడా కార్తీక మాసం వస్తుంది, వీడియో కావాలి పంపించారు అది. ఇలాంటి వాళ్ళని మనం ఇందాక చంద్ర గారు అలా చేశారు, చంద్రమల్లాది గారు, ఇప్పుడు రాజేశ్వర్ గారు, ఇంతమందితో మనం అందరం సరౌండ్ అయ్యాం ఉన్నాం. వీళ్ళని ఒకరి దగ్గర నుంచి ఒకరిని స్ఫూర్తి నేర్చుకుంటూ, స్ఫూర్తికరంగా ఇలాగే మనం ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకుంటూ ఈ రాత్రికి నేను శుభరాత్రి చెప్తూ, రాజేశ్వర్ గారిగా మాట్లాడమని చెప్తూ, తర్వాత వారే ఈ శీర్షిక భాగవతమే మన స్వాసకి వారు స్వస్తి చెప్తారు. అంతవరకు మీరందరూ సౌకర్యంతో విన్నందుకు విద్యా తాడంకి వారి నుంచి నమస్కారం, శుభరాత్రి. రాజేశ్వర్ గారు
శ్రీ కృభ్య నమః. శ్రీకృష్ణ శరణం మమ. జై రాధేశ్యాం. ఇక్కడ నా దాంట్లో ఆయన మధుకర్ గారు చెప్పిన తర్వాత అందులో చిన్నగా ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్కరిని ఎలా దుష్ట నిగ్రహం చేసి శిక్ష దర్శనం చేశారన్నది చెప్తూ, ఒకసారి గోపికలందరూ కూడా శివరాత్రి మహోత్సవం చేసుకుందాం అనుకుని చేసి వారందరికీ పూజలు చేసి అంబికాదేవికి వారికి ఇంకా ఆ రోజంతా ఉపవసించి తర్వాత రోజు రాత్రి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో నందుడు సునందుడు అన్న వారిద్దరూ కూడా నిద్రిస్తున్న సమయంలో కొండ చిలువ అంటే నందుడిని మింగడం మొదలు పెడుతుంది అనమాట. మొదలు పెడితే వాళ్ళంతా మిగతా వాళ్ళంతా ఎంత కొట్టినా అది విడిచిపెట్టకపోతుంటే ఆ పరమాత్మ వచ్చి వాళ్ళని తన ఒక్క పాదంతో తన్ని ఆ సర్ప అనే యొక్క శాప విమోచనాన్ని కలిగించి చేస్తారు. అతను ఎవరు అంటే విద్యాధరుడు అనేటువంటి సుదర్శనుడు, అతను విద్యాధరుడు అనేటువంటి అతనికి అహంకారంగా ఉండి అతను అందగాడు అనేటువంటి అహంకారంతో ఉన్న అతనికి శాప విమోచనం చేయించారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒకసారి ఇలా ఇంకొకసారి ఏంటంటే స్వామి వేణునాదం ఊదుతూ ఉండగా అందరూ ముగ్ధులైపోయారు గోపకాంతలు. అప్పుడు తన సంఘచూరుడు అనేటువంటి రాక్షసుడు తన మాయాశక్తితో వాళ్ళందరినీ మాయం చేసి దూరం చేసేస్తుంటే కృష్ణ పరమాత్మ ఎలా సంహరించి వాళ్ళందరినీ కాపాడండి అనేది చెప్పారు. అలాగా ఇప్పుడు ఇందులో మనం మెయిన్ గా టాపిక్ చెప్పాలి అంటే అక్రూర చింతన. స్వామి ఎలా ఇవన్నీ చేస్తూ ఆ బృందావనం నుంచి ఆయన మధురలోకి వెళ్ళడానికి జరుగుతున్నటువంటి ఘట్టాలను గురించి చెప్తూ, ఐశ్వర్యలీల మాధుర్యలీలాలు ఆయన ఎలా చేశారు ఇప్పటిదాకా, ఐశ్వర్యలీలలోకి ఎలా ఎంటర్ అవుతున్న మనం ఎలా ఎంటర్ అవ్వాలి అంటే స్వామి వారు చెప్పిన వాళ్ళ గురించి చెప్పారు. దివ్య బృందావనంలో ఈ కృష్ణ పరమాత్మ చేసిన 3 కింద వివరించారు గురువు గారు, దుష్ట నిగ్రహణ, శిష్ట రక్షణ, అలాగే శాపగ్రస్తులందరినీ ఉద్ధరించడం. ఇది దీంతో పాటుగా వృషభాసుడి రూపంలో బృందావనంలో అతి భయంకరమైన రూపంలో లంకలు వేస్తూ అతి వేగంగా శ్రీకృష్ణ పరమాత్మని వస్తుంటే అతన్ని అంతమందిద్దాం అనేటువంటి రూపంలో వస్తున్నప్పుడు భయంతో పరిగెడుతూ ఉంటారు గోపికలందరూ కూడా. ఏ కృష్ణ కృష్ణ కృష్ణేతి కృష్ణ సీతి సర్వే గోవింద శరణం యేయుహు అని అరుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ వారితోటి మా బహిష్ఠ భయపడకండి అని అభయించారు. అభయ రూపమే కదా కృష్ణ పరమాత్మ అంటే అభయావతారం ఆయన అని చెప్పారు. అలాగే గోపికలు హే కృష్ణ అని 2 సార్లు ఎందుకన్నారు, ఎందుకు అరిచారు అంటూ వివరణ ఇచ్చారు అనమాట. ఒక్కసారి చాలు కదా ఏ కృష్ణ అని పిలిస్తే చాలు కదా, 2 సార్లు ఎందుకన్నారు అంటే మనం బాహ్యం అంతర్ రెండుగా ఉంటుంది మన మనసు, కానీ 2 రకాలుగాను కూడా బహిరంగంగాను ఆయనే ఆంతరికంగాను కూడా కృష్ణ పరమాత్మే మనకి అంతా నిండి ఉన్నాడనే దానికి ప్రతీకగా 2 సార్లు వాళ్ళు పిలిచారనేటువంటి భావాన్ని గురువుగారు వివరించారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వృషభం ముందు ఎలా నిలబడి నీకు గర్వం అనుస్తాను అన్నది అది మనం ఊహించుకోవాలి అంత అంటే. ఇప్పటిదాకా ఆయన శృంగార లీలలు చూశారు, ఇప్పుడు ఆయన వీర లీలలు కూడా చూడాలి అంటే నవరసాలు ఉమ్మరించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగా 18 అడుగుల వెనక్కి ఆయన ఒక్కసారి ఆ కొమ్ములు పట్టి ఎలా విరిచారు అన్నది ఎవరైనా సరే సినిమా రూపంలో తీస్తే అసలు మనకన్నా బెస్ట్ ఎవరిది ఉంటుంది. అది ఒక కళాత్మకంగా కాకుండా దైవాత్మకంగా కూడా ఎంత బాగా మనసుల్లో నిలిచిపోతాయి కదా అని చెప్పారనమాట. అటువంటి పరమాత్మకి మనకి నమస్కారాలు చేసుకుంటూ రాధమ్మ గురించి చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ లీలల్ని ప్రదర్శించిన ఇలా ఈ హుషవాసురుడు తర్వాత గోవత్సాసురుడు వీళ్ళందరినీ చంపారనేటువంటి వధించారనేటువంటి ఒక బాధని ఒక లీలా రూపంగా రాధమ్మ ఎలా తీసుకొచ్చింది అన్నట్టు ఒకరోజు రాధమ్మ చాలా రాధాదేవి చాలా కోపంగా ఉంది ఉంటే కృష్ణ పరమాత్మ వెళ్ళి ఏంటి నువ్వు అంత కోపంగా ఉన్నావు అని అడిగితే ఏం లేదు నువ్వు గోవుల రూపంలో ఉన్నటువంటి వాటిని వాటి రాక్షసులైనా సరే గోరూపంలో ఉన్న వాళ్ళని అంతం చేసావు కదా దాని బాధని ఎప్పటికైనా సరే అది నువ్వు పాప రూపాన్ని నువ్వు ప్రచారం చేసుకోవాల్సిందే అని చెప్పేసి నువ్వు సకల సిద్ధాల్లోనూ సాధన చేసినా అంటే గోవులు కానీ గోవులు ఉన్నాయి కాబట్టి ఆ గోవులు కానీ గోవులను చంపాను కాబట్టి నేను తీర్థాలు కానీ తీర్థాల్లో స్నానం చేస్తానంటే శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది రాధాదేవి స్వామి మీ పాదాల వద్ద సకల తీర్థాలు ఉన్నాయి కదా అంటే అప్పుడు ఆయన పాదాల వద్ద నుంచిన చోటు గట్టిగా నొక్కుతాడు ఆయన సకల తీర్థాలు వస్తాయి అది కృష్ణగుండ అవుతుంది అప్పుడు నారద మహర్షి వచ్చి అమ్మా నీకు కూడా అంత శక్తి ఉంది స్వామివారి అంత శక్తి నువ్వు కూడా ఒక కుండను తయారు చేయమ్మా అంటే ఆవిడ కూడా ఆ బృందావనంలో ఒక చోట పాదాన్ని నొక్కి ప్రదేశపడుతుంది దాన్ని అక్కడ రాధాకుండ కింద వచ్చింది ఈ సకల ఈ రెండు తీర్థాల్లోని ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు 3.5 కోట్ల సకల తీర్థ జలాల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం ఇస్తానని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు బృందావనంలో అని గురువుగారు వివరించారు. అలాగే కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఉద్దేశపూర్వకంగా నారద మహర్షి వచ్చి నువ్వేం చేస్తున్నావో స్వామి నీకు తెలుసా అని ఆయన్ని కదిపి మళ్ళీ ఆయన యొక్క అంటే ఋషులకే ఉంటుంది అటువంటి పరమాత్మను కూడా కదపగలిగ శక్తి అని చెప్పేసి అన్నీ అందానిలో భాగంగానే మన నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చి చెప్తాడనమాట నువ్వు చాలా అన్యాయం అయిపోయింది నీ జీవితం ఇలా మాయా వీళ్ళందరూ కృష్ణుడు అంతా ఒక చోట పెరుగుతున్నారు నువ్వు చంపాననుకున్నావు కానీ చంపలేకపోయావు అని చెప్పినప్పుడు మళ్ళీ అతను కంసుడు చాలా కోపంగా సరే అయితే నటన నేను నాటక విధానంతో అక్రూరుని పంపించి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరిని కూడా నేను వధించడానికి ఇది చేస్తాను నేను ధనుర్యాగం చేస్తున్నాను అనేటువంటి మిషతో నేను వాళ్ళని ప్రేమగా పిలిచినట్టుగా అక్రూరి ద్వారా పిలిపిస్తానని అన్నారు. అయితే ఇక్కడ నారద మహర్షి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరూ కలదబోధుడు సరే టైంకి వచ్చి ఇలా చేస్తాడు అంటారు అలా చేసింది కాదు వారంతా కూడా స్వామి కార్యాలను చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని ప్రతీకగా స్వామి సంకల్పం నారాయణుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి ప్రతీకగా వాళ్ళు వచ్చి ఇలాంటివి నెరవేరుస్తారే తప్ప దీనిలో వారిని అనుకోవడానికి ఏం లేదు అని చెప్పారు. ఇలా వేసిన తర్వాత ధనుర్యాగం చేస్తున్నాననేటు అంకితే బలరామకృష్ణుని మధురికి ఆహ్వానించడానికి అక్రూరుని పంపిస్తాను. ఇక్కడ ఈ వ్యవహారంలోనే ఈ ఇలా చెప్తున్నప్పుడే గురువుగారు అసలు వాసుదేవ నామార్థం ఏంటి తర్వాత దేవకీ పుత్రుడు అనే యొక్క వివరణ ఏంటి యశోద నంద నామార్థాలు ఎలా వివరించారు అలాగే భగవంతుడు ఎలా దొరుకుతాడు దేనికి దొరుకుతాడు రజో తమో గుణాలు లేని యొక్క శుద్ధ సత్వ సత్యభూములకు మాత్రం అలాగే ధర్మం జ్ఞానం ఎక్కడైతే ఉంటాయో వాటికే మాత్రమే యశస్సు వస్తుంది. ఇవన్నిటినీ ప్రకాశవంతంగా ఏ మనసు అయితే ఏ హృదయం అయితే నిండి ఉంటుందో వాళ్ళకి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ దొరుకుతాడు అనేటువంటి భావాన్ని చెప్పారు. అలాగే వోమ కేసి అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని కూడా చాలా ఎంతో ఆసువుగా అయినటువంటి అంతంత బలిష్టమైన వాళ్ళని ఎలాగా చంపారు అన్నది కూడా చెప్పారు. అయితే ఆ దృష్టిగా ఇప్పుడు కంస ఇంకా మనం అక్రూరుడి గురించి చెప్పాల్సి వస్తే చాలా బాగా అంటే ఆయన యొక్క భక్తి చాలా సంతోషం అనిపించింది. అంటే మనలో చాలా మంది అలా ఉన్నారు కదా అని అనిపించింది అనమాట. సో ఆ శ్రీ గారు కానీ రాజేశ్వరి గారు కానీ వీళ్ళందరూ చెప్పేటప్పుడు ఇందాక హరిత గారు కానీ అంటే అక్రూరు భావనే చాలా అనిపించింది చాలా సంతోషం అనిపించింది గురువు గారి యొక్క దీవెనలతో మనందరూ అలా ఉన్నామని. అప్పుడు ఆయన యొక్క ఆనందానికి వ్యక్తీకరణ లేదు అనమాట. ఈ దుష్కార్యం కోసం పంపిస్తున్నాడు కాబట్టి నేను బాధపడాలా లేకపోతే స్వామిని చూస్తాను స్వామి పాదాలు చూస్తానని నేను సంతోషపడాలా నాకే తెలియట్లేదు. ఏ విధంగా ఏదైనా ఇంత ప్రీతి పాత్రుడైనటువంటి కౌన్సిల్ లాంటి మిత్రుడు ఎవరికైనా దొరుకుతాడా దుష్ట అలాగే స్వామికి నేను ఏమని చెప్పాలి దుష్టకార్యానికి వచ్చాను స్వామి అని చెప్పాలా కానీ నా మనసులో దుష్టం ఏమీ లేదు కదా స్వామి అంతే భక్తే కదా అనుకుంటూ ఆయన రకరకాల తలుపులతోటి ఎలా వెళ్ళాడు భగవంతుడిని చూస్తానే తపన ఎలా ఉండాలి ఆయన పాదపద్మ ఫస్ట్ నేను ఏం చూస్తాను ఆయన పాదపద్మాలను చూస్తానా ఆయన పాదపద్మాలు ఎలా ఉంటాయి చంద్రకాంతలాగా ఉంటాయి ఎలా ఏంటని ఆయనటువంటి ఆలోచన నన్ను దగ్గర తీసుకుంటాడా నన్ను ఆదరిస్తాడా నా మనసు తెలియకుండా ఉంటుందా ఇంతలా తెలుసున్న స్వామికి నా గురించి గురించి ఏమి తెలియకుండా ఉంటుందా, విశ్వదృక్కు కదా ఆయన, అలాంటిది నా మనసే తెలుసుకోలేకపోతాడా ఆయన అనేటువంటి ఉత్సుకత, భగవత్ చింతన ఎప్పుడు చూస్తాను అనేటువంటి, ఎలా చూస్తాను, ఏం మాట్లాడాలి అనేటువంటి ప్రిపరేషన్ ఒక భక్తుడికి ఎలా ఉంటుంది స్వామి పట్ల, తీరా చూస్తే నేను మాట్లాడగలుగుతాను అనేటువంటి రకరకాలటువంటి భావనల్లో ఆయన గోధుల సమయంలో ఆ బృందావన రజభూమి అనేటువంటి బృందావనానికి చేరుకున్నాడు. ఆయన చేరుకుంటూ ఉండగానే ఇంటి ముందర రథం ఆగి దిగిపోతుండగా స్వామి అడుగుదాడుల యొక్క చిహ్నాన్ని చూసి వెంటనే రథం దిగిపోయి ఆయన ఆ పాదపద్మములకి దండం పెట్టుకుంటూ తల ఇలా పైకి పెట్టిన వెంటనే ఆ బలరామకృష్ణుల చేతిలో పాలగినతో ఎలా దర్శనమిచ్చారు అక్రూరునికి, అతని శరీరం పులకించి అంటే బాష్ప ఆనందాశ్రవులతో మాటలు రాని ఉత్కంఠంతో వారి పాదాభివందనాలు చేసిన వాళ్ళు పాదాభివందనాలు చేసి తల ఎత్తిన స్వామి ఎలా ఉన్నారు అంటే, పీతాంబరధారి అగలా పరమాత్మ నీలాంబరధారిగా బలరామకృష్ణులు ఉన్నారు, అలాంటి వారికి నమస్కరించి ఇలా తల పైకి ఎత్తిన వెంటనే స్వామి వారిని ఆదరంగా తీసుకుని కౌగిలించుకుని ఆలింగనం చేసుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించి ఎవరు నీవు అని అడిగితే ఎంతో ఆవేదన ఆందోళన ఉన్న భక్తుడికి, ఇంతలా ఆలోచిస్తూ వచ్చిన భక్తుడికి ఎంత అనుగ్రహం కలిగింది కదా, అంటే భక్తుడిని భక్తుడికి మించిన అతని అంచనాలకు మించినటువంటి అనుగ్రహం స్వామిది అని చెప్పారు. అలాగే ఇంకా సరే అయితే ఇలా అయిందా, తొందరపడుతున్నట్టున్నాడు కంసుడు, సరే రేపు బయలుదేరదాం అని అంటూ గురువుగారు ఈ వార్త తెలిసిన వెంటనే గోకులం అంతా వ్యాకులం అయిపోయింది అని వివరించారు. మనసు నిజంగానే వ్యాకులం అయిపోయింది, స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా మనలోనే ఉన్నా కూడా కదా వెళ్ళిపోతున్నాడు కదా అనేటువంటి బాధ చాలానే అనిపించింది. అంతేనండి, శ్రీకృష్ణ శరణమ్మ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు, శ్రీ గురుభ్యో నమః, జయ గురుభ్యో నమః. అంటే చివరిగా చెప్పాల్సింది ఏంటంటే రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. ఒకటి మనకి ఇప్పుడు అందరం కూడా చెలో న్యూ జెర్సీ అనుకుంటున్నాం కదా, కారణం అందరినీ కష్టపెట్టాలను లేకపోతే ఇబ్బంది పెట్టాలను అని కాదు, ఇప్పుడు ఇంత కష్టపడి అందరం ఒక ఇది అందరి ఫ్రూట్ కదా, గురువు గారు చెప్పింది అయినప్పటికీ అందరూ కష్టపడి అందరి ఆలోచనల్ని సమీకరించి చేసినటువంటి మనం దాన్ని గురువుగారి చేతుల మీదుగా మనం ఆవిష్కరించాలని అనుకుంటున్నాం కాబట్టి ఆ కృష్ణ ఫలాన్ని ఫలశ్రుతి అంటే ఇది ఫలశ్రుతేనేమో ఒక పుస్తక రూపంలో ఆయన ఆవిష్కరించడం అన్నది అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఆ ఫలాన్ని అందరం కలిసి పంచుకోవాలనేటువంటి భావనతోనే రమ్మని అందరూ రావాలి, ఇది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ అవ్వాలి అని అనుకుంటున్నాం. మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత గురువుగారి ఆశీర్వచనం తప్పకుండా అంతా బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. తర్వాత అలాగే గురువుగారు వస్తున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం గురుదక్షిణగా గురువు గారికి ఏదో ఒకటి మనం సమర్పించుకుంటూనే ఉన్నాం అనేది, దాని గురించి సెషన్స్ లో మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ లో మనం అనుకుంటూ ఉంటాం. కానీ అందరం గురుదక్షిణగా ఏదైనా మనం మనకు తోచింది అన్నట్టుగా మనం చేయాలి, గురుదక్షిణ మళ్ళీ సేకరించి మన రూపంలో కొన్ని కొన్ని ఇలా మన ఋషి పీఠానికి మన గురువు గారికి మనం అంటే మన రూపంలో మనం ఇచ్చినటువంటి ఈ ఎంత చేతనైతే అంత చేయగలిగిందాం అని అనుకుంటూ మనం మంగళం చేద్దామండి. మంగళం.
రాధే రాధే బృందావనేశ్వరీ, రాధే రాధే వృషభానునందిని శ్రీకృష్ణ రంజని, వృషభానునందిని శ్రీకృష్ణ రంజని, బృందావనేశ్వరీ రాధే రాధే, బృందావనేశ్వరీ రాధే రాధే, రాధేశ్వరీ దేవి రాధేశ్వరీ దేవి, రాసమండల నాయికే రాసమండల నాయికే, రాధే 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 రాధే, వృషభానునందిని శ్రీకృష్ణ రంజని, వృషభానునందిని శ్రీకృష్ణ రంజని, బృందావనేశ్వరీ రాధే రాధే, బృందావనేశ్వరీ రాధే.
అంటే జై శ్రీకృష్ణ.